నేను ఆత్మ పొందేవాడను. ఈరోజు మనం మన కార్యక్రమం పాలకోడు శ్రీరామ మందిరంలో పెరుమాళ్ళ మందిరంలో మన కార్యక్రమం జరుగుతాము. పెరుమాళ్ళు అంటే పెద్దవారని, అందరికంటే పెద్దవారెవరు? భగవంతుడు. భగవంతుని పురుషోత్తముడు అంటారు. మన పురుషోత్తమ ప్రాప్తి యోగం భగవద్గీతలో కూడా ఒక యోగం ఉంది. అంటే పురుషోత్తమును ఎలా పొందాలి, ఆయనలో ఎలా యాక్షన్ అవ్వాలో ఇవన్నీ కూడా భగవద్గీతలో ఆ 15వ అధ్యాయంలో అది పురుషోత్తమ ప్రాప్తి యోగం ఉంది. పురుషోత్తముడు మనం అందరం స్త్రీలే. మనం అందరం కూడా నేను స్త్రీలే, మీరు స్త్రీలే. అంటే దేహాభిమానం ఉన్నవాళ్ళు, దేహబుద్ధి ఉన్న వాళ్ళందరూ కూడా స్త్రీలు. పురుషుడు ఒక్కడే, పురుషుడు అదే ఆత్మ. ఆత్మానుభూతి పొందినవాడు మాత్రమే పురుషుడు అవుతాడు. దేహాభిమానం ఉన్నవాళ్ళు, దేహబుద్ధి ఉన్నవాళ్ళు, వాళ్ళ అస్తిత్వం దేహానికే పరిమితం చేసుకున్న వాళ్ళందరూ కూడా స్త్రీలే. అంటే దేహం పురుషు దేహమని వాళ్ళు కూడా స్త్రీ. జీవుడు ప్రతి జీవుడు స్త్రీయే. ముక్తి రెండు రకాలు, ఒకటి జీవుని ముక్తి, రెండు క్రమముక్తి. జీవుని ముక్తి అంటే ఇప్పుడు శంకరాచార్య వారు, రమణ మహర్షి, బుద్ధుడు వాళ్ళందరూ జీవుని ముక్తులు అంటే సదాశివ బ్రహ్మేంద్రుడు. అంటే ఈ కాలంలో, పూర్వకాలంలో అయితే శుకుడు, వామదేవుడు వాళ్ళందరూ కూడా జీవుని ముక్తులు. జీవుని ముక్తులు అంటే శరీరం మరణించడం ముందే వాళ్ళు ఎప్పుడైతే ఎవరికైతే మోక్షానుభవం కలిగిందో, అంటే కురుడి కొబ్బరికాయ ఈ విధంగా అయితే దానితో ఇండిపోతుందో, ఏం చోటు చెప్ప చోట ఏ విధంగా అయితే ఇండిపోతుందో, అలా ఎవరైతే శరీరం ఉండగానే శరీరం చోటు ఇండిపోయారో వాళ్ళు జీవన ముక్తులు అని అంటారు. అంటే శరీరం ఉండగానే ఆ మోక్ష సుఖం వాళ్ళ అనుభవంలోకి ఉంటుంది. మోక్షానుభవం వాళ్ళకన్నా ఏ కారణం వల్ల కూడా వాళ్ళకి దక్కువ రాదు. బాహ్య కారణం ఏ కారణం వల్ల కూడా జీవన ముక్తులకి అది దుఃఖం అనేది ఎలా ఉంటుందో వారికి తెలియదు. వారికి ఏ కారణం వల్ల మనం దుఃఖం తీసుకురావడం జీవన ముక్తులు. ఇంకేంటంటే శబ్దస్పర్శల్ని మన పొలల్ని ఏ విధంగా అయితే నిప్పులో పడేస్తాం, మనం వంట వండుకున్నప్పుడు పొలల్ని నిప్పులో పడేస్తాం, అదేవిధంగా వాడి శబ్దస్పర్శల్ని ఇంద్రియాలకు సంబంధించిన విషయాలని శరీరం ఉండగానే నిప్పులో పడేస్తారు. అంటే వాళ్ళకి దుఃఖ కారణం కూడా జీవన ముక్తులకి. అంటే వాళ్ళని వాళ్ళకి రాగద్వేషాలలో లోక విషయాలకు సంబంధించినటువంటి ఆ స్పృహ కూడా మనం వాడకుండదు. వాళ్ళకి దేహం ఉండని స్పృహ వాళ్ళకి లేనప్పుడు ఇంకా లోకల్ స్పృహ ఏముంటుంది, ఉండదు. అంటే వాళ్ళు జీవన ముక్తులు అంటారు. అంటే మోక్షం దేహం ఉండగానే, దేహం మరణించడం ముందు ఎవరికైతే మోక్షాన్ని కలిగిందో, ఆత్మభావం కలిగిందో, ఆత్మజ్ఞానం కలిగిందో, బ్రహ్మజ్ఞానం కలిగిందో, బ్రాహ్మస్థితిని ఎవరైతే పొందారో శరీరం ఇక్కడ తిరుగుతున్నప్పుడు వాళ్ళు జీవన ముక్తులు అని అంటారు. అంటే ఇప్పుడు గాలి తిరుగుతున్నప్పుడు ఎవరైతే మోక్షానుభవం పొందారో వాళ్ళని జీవనముక్తులు అంటారు. అదే తర్వాత ఒకటి జీవనముక్తి, రెండు క్రమముక్తి. క్రమముక్తి అంటే మన శరీరం ఉండగా మోక్షం అనుభవం కలగదు, శరీరం పడిపోయిన తర్వాత ఇతర లోకాలలో మనకు ఆ మోక్షానుభవం కలుగుతుంది. అంటే పక్కన పుట్టినటువంటి జీవులకి ఏదైనా చిన్న చిన్న దోషాలన్నా వాళ్ళకి శరీరం మరణించిన తర్వాత వాళ్ళకి ఇతర లోకాల్లో మోక్షానుభవం కలుగుతుంది. వాళ్ళు మళ్ళీ భూమి మీదకి రావక్కర్లేదు, వాళ్ళకి క్రమముక్తి అంటారు. అంటే మరణానంతరం శరీరం శవానికి విడిచిపెట్టేశాక ఆ జీవుడు ఇతర లోకాలకు వెళ్ళి అక్కడ మోక్షాన్ని కనుక పొందితే దాన్ని క్రమముక్తి అంటారు. ముక్తి రెండు రకాలు, జీవముక్తి అనే ముక్తి, ముక్తి అనే ముక్తి. అదే క్రమముక్తి పొందిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ జీవముక్తి పొందిన వాళ్ళు మట్టికి చాలా తక్కువ మంది ఉంటారు. సరే, ఇక్కడ భగవంతుడు ఏమి చెప్పారంటే మీరు ఏ స్థితిలో, అంటే మీరు ఏ స్థితిలో ఉన్నా నిజంగా మీకు బ్రాహ్మస్థితి కలిగినా బ్రహ్మానుభవం కలిగినప్పటికీ, అంటే మీరు ఏ చైతన్య స్థాయిలో, మీరు చైతన్య స్థాయిలో ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, మీరు ఎల్కేజీ చదువుతున్నప్పటికీ, ఎంఏ చదువుతున్నప్పటికీ, మీరు మీరు ఆచరించమన్నాడు, మీరు త్యాగం చేయమన్నాడు, విడిచిపెట్టమన్నాడు. మూడు చదివించవలసినవి మూడు, ఆచరించవలసినవి మూడు. ఆచరించవలసినవి ఇంద్రియదాన తపస్సులు, విడిచిపెట్టవలసినవి కామక్రోధ లోకములు. ఆచరించవలసినవి మూడు, యజ్ఞదాన తపస్సులు. విడిచిపెట్టవలసినవి కామ క్రోధ లోకములు. అంటే పరుల క్షేమం కోసం కొంతమంది ఇతరుల గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. అసలు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు. వాళ్ళే మన మహాత్ముడని అంటాం. బాపూజీ వాళ్ళు, గాంధీ గారిని వాళ్ళు మహాత్ములు అంటే అసలు వాళ్ళ గురించి వాళ్ళు ఏమో ఆలోచించుకోరు. ఎప్పుడు చూసి ఇతరుల గురించి ఆలోచిస్తుంటారు, పనుల గురించి. అంటే నువ్వు పని చేస్తే యజ్ఞార్థం చెయ్యి. యజ్ఞం అంటే ఇతరుల కోసం, ఇతరుల క్షేమం కోసం ఏ పని చేసినా అది యజ్ఞమే. ఇతరులు బాగుపడాలని నువ్వు మనసులో అనుకున్నావు, వాళ్ళందరూ అభివృద్ధిలోకి రావాలి ఇతరులు అనుకున్నాను, అది కూడా యజ్ఞమే. అంటే ఇక్కడ రెండు రకాలు, నిష్కామ కర్మ, కామ్యకర్మ. అంటే మన స్వార్థం లేకుండా పనిచేస్తే ఆ పని వల్ల మనకి చిత్తశుద్ధి కలుగుతుంది, చిత్తశుద్ధి వల్ల జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. మనం ఏం పని చేస్తే మనకి ఏం కలిసి వస్తుందో ఆలోచన చేస్తాం. జనరల్గా కలిసి లేకపోతే మా ఊరికి మీరు మా ఏం ఉపకారం చేయక్కర్లేదు, నా ముఖం చూసుకుని నవ్వడానికి నవ్వరు కొంతమంది, మళ్ళీ నవ్వుకోవడం దండి కాదు. అంటే కొంతమంది వాళ్ళకి ఏం కలిసి వస్తుందో చూసుకుంటారు, వాళ్ళు కలిసి లేకపోతే ఇంకే ఆ పని చేయరు. వాళ్ళు ప్రతి చిన్న విషయంలో అలానే ఉంటారు. అది పునర్జన్మకి కారణం అవుతుంది. స్వార్థంతో నేను ఏ పని చేసినా అది పునర్జన్మకి కారణం అవుతుంది. అంతేకాదు ఒకవేళ శృతి అది ఆ స్వార్థం ఎక్కువైతే అసలు సూర్యుడు ఉదయించినటువంటి లోకాలకి వెళ్ళి చీకటి లోకాల్లో ఉండవలసి ఉంటుంది. స్వార్థంతో పనిచేస్తా పనిచేయాలని అనుభవిస్తావు, ఆ అనుభవం నీకు పునర్జన్మకి కారణం అవుతుంది. కొంతమంది నిష్కామకర్మ చేస్తారు. కృష్ణుడు అన్నాడు, ఏ పని చేసినా నేను నిష్కామకర్మ చేసినా, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసిన, కర్మ మార్గంలో ప్రయాణం చేసిన, భక్తి మార్గంలో ప్రయాణం చేసిన, ధ్యాన మార్గంలో ప్రయాణం చేసిన, ఏ మార్గానికి ఆ మార్గమే స్వతంత్రమైనది. మీరు తరించడానికి ఒక మార్గం చాలా నిలవలవించదు. అన్నీ మీరు కలగాపూర్వం సాంబార్గం చేసుకోకర్లేదు, ఒక సాంబార్గం చేసుకున్నా ఇబ్బంది లేదు, కానీ ఒక మార్గం చాలు. మీకు అసలు మనస్సుకు పట్టు కుదరాలి, కానీ ఒక మార్గం, ఒక భక్తి మార్గం చాలు, లేదా ఒక కర్మ మార్గం చాలు, ఏదో ఒక మార్గం మీరు దాన్ని పట్టుకుని వెళ్ళాలంటే ఆ మార్గం మనల్ని తరింపజేస్తుంది. ఈ భూమి ఉండగానే మీరు జీవన్ముక్తులు అవుతారు. ఆ జీవన్ముక్తి ఎటువంటి సుఖం వస్తుందో అటువంటి సుఖాన్ని మీరు పొందుతారు. మీలో పచ్చి ఎప్పుడైతే పొంది లోపల అటువంటి సుఖాన్ని మీరు పొందుతారు అని భగవంతుడు మనకి హామీ ఇస్తున్నాడు. అయితే భగవంతుడు చెప్పిన మాటలు మనం నమ్మం. భగవంతుడు చెప్పిన మాటలు ఎన్నిసార్లు చదివినా మనం నమ్మం. ఎంచుకంటే మన బుద్ధి మంచిది కాదు, నిర్మలమైన బుద్ధి కాదు. ఇప్పుడు మనకి చిరాగ్గా ఉన్నామనుకోండి, మన భగవద్గీత అయితే బుర్రలకి నడుస్తుంది. ఎవరి మీద కోపంగా ఉంటామనుకోండి, మరి ఎవరి మీద కోపం పెట్టి భగవద్గీత వచ్చింది, భగవద్గీత ఏమో అర్థం వస్తుంది. ముందు బుద్ధి బాగుపడాలి, బుద్ధి నిర్మలంగా ఉండాలి, బుద్ధి శాంతిగా ఉండాలి, బుద్ధి పదిలంగా ఉండాలి, బుద్ధి పలచగా ఉండాలి అని అప్పుడు మీకు భగవంతుడు గీత చదివితే మీకు స్పష్టంగా మీకు అర్థమవుతుంది. నిర్మలమైన బుద్ధి ఉన్న వాడికి శాస్త్రం అర్థమవుతుంది, కానీ నిర్మలమైన బుద్ధి లేని వాడికి రోజు చదివినా చనిపోయే వాడికి చదివినా శాస్త్రం తన హృదయం ఇవ్వదు. నేను హృదయపూర్వకంగా మాట్లాడుతున్నట్టు మీకు కూడా హృదయపూర్వకంగా మాట్లాడాలనిపిస్తుంది. నేను ఏదో లౌక్యంగా మాట్లాడుతున్నాను అనుకోండి, కపటంగా మాట్లాడుతున్నాను అనుకోండి, మీ హృదయం నాకు ఇవ్వడం. అంటే మనం నిర్మలమైన బుద్ధితో కనుక చదివితే ఆ గ్రంథం తన హృదయాన్ని మనకి ఇస్తుంది. అందుచేత మనకి నిర్మలమైన బుద్ధి అవసరం. అంటే రాగద్వేషాలు పెట్టుకుని చదివిన శాస్త్రం మనకు అర్థం అవుతుంది. కృష్ణుడు పెరుమాణం చెప్తాడు, దూరంగా విడిచిపెట్టు రాగద్వేషములని. రాగద్వేషములను దూరంగా విడిచిపెట్టు, మీకు రాగద్వేషములను పెట్టుకుని ఎన్ని పూజలు చేసినా జపాలు చేసినా మీకు జీవన్ముక్తి స్థితి మీకు కలగదు. రాగద్వేషాలను తగ్గించుకు ఒకేసారి విడిచిపెట్టలేకపోవచ్చు, అవి తగ్గించు. అవి క్షేమం చేయటం కూడా అది కూడా ఇంజనీ. బాగా అర్థం చేసుకున్నాం, మనకున్న రాగద్వేషాలు విడిచిపెట్టేస్తామనుకోండి, అది కూడా ఇంజనించడం సమానం. అంటే ఇక్కడ ఇంజనం అంటే ఇతరుల క్షేమం కూడా ఏ పని చేసినా కనీసం వాళ్ళ గురించి ఆలోచించడం, అది కూడా నిజమే. ఇప్పుడు గాంధీ గారు ఉన్నారనుకోండి, స్వరాజ్యం కోసం ఆ యూరోపులంతా కరిగిపోయేలాగా, ఎందుకులంతా అడిగిపోయేలాగా పనిచేశాడు. ఆ మొదలుగా ఉంటే రాముడే ఈశ్వరుడే. సరే దేహం ఉంటుందో ఉండదో ఏ క్షణానికి ఆ క్షణానికి చావు సిద్ధంగా ఉండవడాన్ని. మనం చేసేది మంచి పనిని అని అనుకున్నప్పుడు చావుకి సిద్ధంగా ఉండేవాడు అని కర్మయోగి అని ఏమంటారు, కర్మయోగి. అంటే కర్మను యోగంగా చేశాడని, కర్మను కర్మంగా చేయలేదు, కర్మను యోగంగా చేశాడు. అంటే కర్మను ఎవడైతే యోగంగా చేస్తాడో వాడిని కర్మ బంధించడు. కర్మ ఎప్పుడైతే బంధించదో వాడికి ఇంకా పునర్జన్మ ఉండదు. ప్రాణం అంటే సాత్విక బుద్ధితో మనం చేయాలి. ఏ పని చేసినా మనం ఎదుటి వాడికి ఏదైనా పండు ఇచ్చామనుకోండి, ఆ పండు ఇచ్చినప్పుడు వాడి బుద్ధి నిర్మలంగా ఉండాలి. వాడు మనం ఎవడైతే ఇస్తున్నామో వాడి బుద్ధి నిర్మలంగా ఉండాలి, మన బుద్ధి నిర్మలంగా ఉండాలి. మనం ఏ పని చేసినా బుద్ధి దానం కూడా బుద్ధి నిర్మలంగా పెట్టుకుని చెయ్యాలి. అంటే కృష్ణుడు ఇక్కడ దానం అన్నాడనుకోండి, ఏ కాలం ఏమన్నాడంటే దానం అంటే ఏమి లేదు, పూజ ఉందన్నాడు లోకంలో. దానం చేయడానికి ఉండేవాడు నువ్వు పూజ చేస్తున్నావు, ఎంత పూజ దానం అని మనకొక్కర్లేదు, ఎంత పూజ అన్నాడు. ఎందుకంటే దానం తపస్సులు, తపస్సు అంటే మన మనిషి గారు తపస్సుకి తపస్సు అంటే తప్పింపజేయటం, విషయాన్ని తప్పింపజేయటం. ఇది ఒక ఇంద్రియాన్ని ఒక విషయం ఆకర్షిస్తుంది, ఆ విషయాన్ని ఇంద్రియాలకి ఏ విషయాలైతే ఇంద్రియాలను ఆకర్షిస్తున్నాయో ఆ విషయాన్ని నిందింపజేయటమే తపస్సు. ఈ మనస్సు ఏ కారణం వల్ల మనస్సు బాధ్యపోటానికి అవుతుందో ఆ కారణాన్ని తీసి బయటికి తీసి కాల్చి ఊడి చేయటమే తపస్సు. దేవలక్షణాలు కలగడానికి జీవుడే కారణం. ఆ జీవుడు ఏం చేస్తాడంటే ఏదో విషయాన్ని స్మరించుకుంటూ ఉంటాడు, దాన్ని బట్టి నెమ్మదిగా దేవలక్షణాలు పెరిగిపోతాయి. దేవలక్షణాలు పెరగడానికి జీవుడు కారణం కాదు, పరమాత్మ కారణం కాదు. అంచేత నువ్వు ఆ జీవుడే, ఆ జీవుడు నిజంగా లేడు, ఆ జీవుడు నిజంగా లేడు కానీ ఉన్నాడనుకుంటున్నావు. అది పారమార్థిక సత్యం కాదు, వ్యవహారిక సత్యమే. గాఢ నిద్రలో జీవుడు లేడు, జాగ్రత్త అవస్థలో జీవుడు ఉన్నాడు. ఈ శరీరం చనిపోయిన తర్వాత ప్రయాణం చేసేది కూడా జీవుడే. పుణ్యఫలమైనటువంటి సుఖాన్ని, పాపఫలమైనటువంటి దుఃఖాన్ని అనుభవించేవాడు కూడా ఆ జీవుడే. అక్కడ రోగానుభవం అయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చేవాడు కూడా జీవుడే. ఇవన్నీ జీవుడే చేస్తాడు. నిరంతర జీవుడు ఉన్నాడంటే లేడు, ఏం పరమాత్మ జీవుడు అనేవాడు పారమార్థిక సత్యం కాదు, వ్యవహారిక సత్యం. అని అంటే జీవుడు తీసుకెళ్ళి తీసు పక్కన పడితే నీకు పోతలేదు, రాకలేదు, పునర్జన్మ లేదు, నువ్వు స్వర్గలోకానికి వెళ్ళక్కర్లేదు, నరకలోకానికి వెళ్ళక్కర్లేదు. జీవుడు ఉన్నాడనుకుంటున్నావు కాబట్టి మరణానంతర జీవితం ఉందని చెబుతాను. మరణానంతర జీవితం వ్యవహారిక సత్యమే కానీ నగర సత్యం కాదు, పారమార్థిక సత్యం కాదు, ఆధ్యాత్మిక సత్యం కాదు. ఎక్కడైతే సర్వేశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే నీ కంట్రోల్ ఉన్నాడో, ఎక్కడైతే పరమాత్మ ఉందో, ఏ వృద్ధుడైతే పరమాత్మ ఉన్నాడో, ఎక్కడైతే చైతన్యం ఉందో అక్కడి నుంచే నీకు నేనే మొదటి తలంపు ఉదయించి వస్తుంది. నేనైనా తలంపు నీకు ఎక్కడి నుంచి అయితే వస్తుందో ఆ తలంపు యొక్క మూలాన్ని చూడటం చూడటానికి నువ్వు ప్రయత్నం చేయటం కూడా అది కూడా తపస్సు. ఇతర తలంపుని తగ్గించుకుని నేనే మొదటి తలంపుకి వచ్చి ఇతర తలంపుని తగ్గించుకుని ఆ మొదటి తలంపుని మూల తలంపుని పట్టుకుని దాన్ని పట్టుకుని అది పుట్టిన చోటు అది ఎక్కడైతే ఉదయించి వస్తుందో అక్కడికి దాన్ని దేర్చడం అది తపస్సు. ఆత్మజ్ఞానం పొందాలంటే, ఆత్మవిజ్ఞానం సంపాదించాలంటే కృతజ్ఞులు ఎంతో తపస్సు చేస్తున్నారు కానీ వాళ్ళకి ఆత్మజ్ఞానం కలగదండి. కలియుగంలో పెద్ద పెద్ద తపస్సు కట్టగలగటండి. ఏదో నారాయణ స్మరణ, ఏదో శివస్మరణ, ఆ స్మరణ నిరంతరము కాన్స్టెంట్గా ఎడతలుపు లేకుండా అవిచ్ఛిన్నంగా అనుభూతంగా చేస్తుంటే మీ పెద్ద శరీరం ఎండిపోయేలాగా, మాంసం ఎండిపోయేలాగా, రక్తం కరిగిపోయేలాగా, ఎందుకు ఏమో అల్లిపోయేలాగా మీరు తపస్సును చేయక్కర్లేదు. భగవంతుడి నామాల్లో ఒక నామాన్ని తీసుకుని నిరంతరం స్మరిస్తుంటే కృతజ్ఞులాగే తపస్సులు చేయక్కర్లేదు. సింహం చూసి జంతువులు ఎలా పారిపోతాయో అలాగే భగవంతుడి పేరు కనుక మీరు నిరంతరం అనుకుంటే ఇండియాకు సంబంధించిన విషయాలు అలాగే పారిపోతాయి. అంటే ఈ కలియుగంలో నామస్మరణ చాలా వేయాలి. అంటే కలియుగంలో పుడితే నామస్మరణ చేసి మోక్షాన్ని పొందవచ్చాను, కృతజ్ఞంలో అయ్యో నేను కృతజ్ఞంలో పుట్టాను, కలియుగంలో పుడితే తీర్థం మనకు మోక్షం వచ్చాను వాళ్ళు అనుకుంటారు. అక్కడ మనం ఏమనుకుంటున్నాం, ఈ కలియుగంలో పుట్టాయంటే అనుకుంటున్నాం. కానీ కలియుగంలో మోక్షం పొందడం తేలికట్టి నామస్మరణ సరిపోతుంది. కాన్స్టెంట్ రిమంబరెన్స్, ఆ నారాయణ స్మరణ లేకపోతే శివస్మరణ ఏదో నిరంతరం ఆ స్మరించడం వల్ల మనసులో స్మరిస్తుంటే మీకు జంతువులు పారిపోయినట్టు ఈ నామస్మరణ చూసి విషయాలు పారిపోతాయి. అంటే భగవంతుడు గీతలు 18వ అధ్యాయంలో ఏం చెప్తారంటే, సాధన అంటే అది ఏ మార్గంలో ప్రయాణం చేసిన సాధన అంటే పూర్వజన్మ వాసన పట్టుకుని ఇప్పుడు నీ మనసును పట్టుకుని పీడిస్తున్నాయి. దేహాన్ని ఏ వాసన, ఏ సంస్కారం, ఏ కోరిక అందులోంచి విడుదల పొందడానికి చేసే ప్రయత్నమే సాధన అన్నాడు పెరుమాళ్ళు భగవద్గీత 18వ అధ్యాయం. మనసుని ఎండిపజేయడం తపస్సు. మన మనస్సు యొక్క ప్రవాహానికి ఎదురేయటమే తపస్సు. మనోప్రవాహానికి ఎవరైతే ఇంద్రియం నేర్చుకున్నాడో వాడు మనోప్రవాహానికి ఎదురయ్యేవాడు మనో మూలం కలుగుతాడు. వాడు మాట్లాడేమూలంగా ఉంటుంది, అంటే వాడు వాడు మాట్లాడితే ఆ మాట్లాడితే జ్ఞానం ఉంటుంది, వాడు చూపులో జ్ఞానం ఉంటుంది. తర్వాత వాడు వాడు ఏదైనా తలంపు వచ్చినా వాడి తలంపులు నిర్మలంగా ఉంటాయి. వాడి లోపంలో ఏ పని చేసినా చేత కూడా నిర్మలంగా ఉంటుంది. జీవన్ముక్తుడికి లోకంలో దేనికి ఆశ్చర్యం కలగబట్టి, ఇప్పుడు పెద్దగా వర్షం వస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది ఇంత వర్షం కృషి చేస్తున్నాను. కానీ జీవన్ముక్తుడికి లోకంలో ఏది జరిగినా ఆశ్చర్యం కలగబట్టి జీవన్ముక్తుడికి అది చెప్తాడు, శాస్త్రంలో చెప్తాడు. సూర్యుడు చల్లబడిపోయిన, చంద్రుడు వేడి కలిగినా, చంద్రుడికి వేడి కలిగినా, సూర్యుడు చల్లబడిపోయిన అడ్డం కొత్త వెలిగిస్తే దాని జ్వాలలు పైకడ తగ్గిన కిందకు రావాలి. ఒకవేళ జ్వాలలు పైకడకుండా కిందకు వచ్చినా అవి వాడి కళ్ళతో చూసిన జీవన్ముక్తుడు వాడికి ఏమో ఆశ్చర్యం కలగదు, వాడు జీవన్ముక్తుడు అన్నాడు శాస్త్రంలో. ఎవరు చెప్తాడు శాస్త్రంలో ఒకటి సూర్యుడు చల్లబడిపోయినా
సూర్యుడు
చంద్రుడికి వేడి కలిగి చంద్రుడు చల్లగా ఉంటాడు కాదు చంద్రుడికి వేడి వచ్చిన అగ్ని జ్వాల పైకి కాకుండా కిందకి ప్రవహిస్తున్నప్పటికీ అది జీవన్ముక్తిని చూస్తే దాన్ని చూసి కూడా వాడికి ఏమో అనిపించదు వాడికి ఆశ్చర్యం ఇంకా దేని అబ్బురపడ్డా దేవుడు జీవన్ముక్తిని దేన్ని చూసి అబ్బురపడ్డా అంతేత నువ్వు నీ మనస్సు నిర్మలవటానికి అంటే సత్పురుషుడు సహవాసం సహజ సాంగత్యం కూడా తపస్సులు సమానం నిజదాన తపస్సులు విడిచిపెట్టద్దు ఆయన మనస్సులో ఉంది అంటే మనస్సును తొందరగా నమ్మకం ఉండదు దాన్ని పూర్తిగా ఎండిపోయే వరకు ఆ మనస్సు యొక్క వేరు అంటే మూలతలంపు నశించే వరకు మనసును నమ్మడానికి వీల్లేదు కొడుకు లేకుండా పనిచేసడానికి ఫలితం వస్తుంది రెండో జన్మకి వస్తుంది చిత్తశుద్ధి కలిగి చిత్తశుద్ధి ఉండే మాత్రం మోక్షానికి ప్రిపేర్ అయిపోతాం ఇప్పుడు పెళ్లి కొడుకుని చూడండి ఇప్పుడు ఇంకో గంటలో పెళ్లి కొడుకు ఇంకో ఈ రోజున పెళ్లి అనుకున్నాను ఎలా తయారు చేస్తాడు ఇంకొక టూర్లు పెడతారు కొత్త బట్టలు కడతారు ఏదో పెళ్లి కొడుకుని చాలా రకాలుగా తయారు చేస్తారు ఆ పెళ్లికి పనిపోయేటప్పుడు పెళ్లి కొడుకుని చాలా రకాలుగా తయారు చేస్తారు అంటే ఇప్పుడు ఎవరు ఇప్పుడు టోపీలు అయి పెడుతున్నారు ఇవరకు తలపాటు అయ్యి చుట్టూ వారు మొత్తం పెళ్లి కొడుకుని తయారు చేస్తారు ఇప్పుడు ఆ పెళ్లి కొడుకుని అదేవిధంగా నువ్వు మోక్షం పొందాలనుకుంటే నువ్వు ఊరాకిని విడిచిపెడితే మోక్షం పొందడానికి తయారవుతావు అంటాడు భగవంతుడు ఎలా గౌరవతో నువ్వు నీకు నుంచి గౌరవం అనుకో కామక్రోధలోపాలించి నువ్వు గౌరవం అనుకో మోక్షం అసలు మోక్షం గురించి నువ్వు ఊహించక్కర్లేదు మోక్షం పొందడానికి ప్రయత్నించక్కర్లేదు అసలు మోక్షం పొందడానికి నీకు ఫిట్టే కాదు ఎవరు టెన్త్ క్లాస్ క్లాస్ అయ్యి మన దగ్గరికి వచ్చి ఎవరు కలెక్టర్ ఉద్యోగం నాకు ఇప్పించలేని టెన్త్ క్లాస్ రాజ్యాన్ని వచ్చి అడిగించి ఎలా ఉంటుందో కామక్రోధరావు లోపలి పెట్టుకుని నాకు మోక్షం ఇవ్వడం భగవంతుని అడటం అలాగే ఉంటుంది మనకి మనకున్న దాంట్లో మనం పాడేయకపోక్కర్లేదు మన గుణ దాంట్లో ఇతరికి మనం ఏదైనా సహాయ సహకారాలు అందించగలిగితే మనలోని దోషాలు కొనిపోతాం యోగి వారు తన గుణాన్ని ఎలా చూసుకుంటాడో మనకు వచ్చే తలంపుని కూడా భగవంతుడు ఎలా జాగ్రత్త ఉంచుతాడని అంటే తలంపుల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించుకోండి పరమ యోగి వారు తన పైసాలను ఎలా ఎంత జాగ్రత్తగా తీర్చుకుంటాడో ఒక పైసా కూడా పోకుండా అలాగే భగవంతుడు కూడా అటువంటి యోగివారే నాకు వచ్చే తలంపులు మంచి తలంపులు వచ్చినా చెడ్డ తలంపు వచ్చినా వచ్చి జన్మలైన నా తలంపుని ఆన్సర్ చేయాలి నీ తలంపుని నీ వాసనని నీ కోరికను అలా జాగ్రత్త పెట్టి ఉంచుతాడు ఈశ్వరుడు లోపల నీ కొంతవరుడు వాడి యజమాని రమణ మహర్షి గారి దగ్గరికి వచ్చి ఏమైనా సాధన చేసినా నా కోపం పోవటం లేదన్నాడు భక్తుడు ఒక భక్తుడు వచ్చి నేను సాధన చేస్తున్నాడంటే నా కోపం పోవటం లేదండి అది భగవాన్ గారంటే నీ కోపం మీద కోపగించడం నేర్చుకో అన్నాడు నువ్వు ఇతరుల మీద కోపగిస్తున్నావు ఇప్పుడు ఏం చేయాలంటే నీకు వచ్చే కోపం మీద కోపగించడం నేర్చుకో కోపం తగ్గుతుంది అన్నాడు తర్వాత ఇంకోటి మనం కోపంగా ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు చెడ్డ మాట వస్తాయి కోపంగా ఉన్నప్పుడు ఎక్కువ మౌనంగా ఉంటాం మంచిది కానీ చాలా కోపంగా ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడతాం అనుకోండి అప్పుడు చెడ్డ మాటలు వస్తాయి మళ్ళీ చెడ్డ మాటలు మనకి పాపాన్ని తెచ్చిపెడుతుంది అంటే వాక్కు తపస్సు నీ వాక్కు ఎలా ఉండాలంటే నీకు క్షేమం కలగజేయాలి ఇతరులకు క్షేమం కలగజేయాలి నీకు ఎటో కలగజేయాలి ఇతరులకు ఎటో కలగజేయాలి ఈ వాక్కు నిర్మలంగా ఉండాలి శుద్ధంగా ఉండాలి అందులో వెలుతురు ఉండాలి చీకటి ఉండకూడదు ఇతరులకు వివేకం కలిగించి ఉండాలి ఇతరులకు డిస్క్రిమినేషన్ పెంచాలి ఇతరులకు కూడా నీ వాక్లో ఇంటెలిజెంట్ బిహేవియర్ రావాలి అది వాక్కు తపస్సు అది ఏం తపస్సు అది వాక్కు తపస్సు అంటే ఎక్కువ కోపానికి గురవుతున్నాం అనుకున్నాము ఎక్కువ కోపానికి గురవుతున్నాం నీ స్వరూపానికి నీ మోక్షానికి ఆనందానికి నువ్వు దూరం లేకపోతున్నావు నువ్వు చట్టాన్ని విడిచిపెట్టకపోతే చిట్ట ఎలా పొందుతావు అన్నాడు భగవద్గీతలో సత్తు చిట్టు ఆనందము చిట్టంటే జ్ఞానం చిట్టాన్ని విడిచిపెట్టవనుకో నువ్వు చిట్టాన్ని విడిచిపెట్టలేవనుకో చిట్ట ఎలా పొందుతావు చిట్టాన్ని విడిచిపెడితే కదా నువ్వు చిట్టు జ్ఞానాన్ని పొందేది అంటే నీ మనస్సు చుట్టూరు నువ్వు తిరుగుతూ ఉంటావు నీ మనస్సును విడిచిపెట్టలేవు నీ బుద్ధి అహంకార బుద్ధిని విడిచిపెట్టలేవు నీకు నీ కోపాన్ని విడిచిపెట్టలేవు నీ రాగద్వేషాలు విడిచిపెట్టలేవు ఈ రాగద్వేషాలు కోపతత్వాలు చిత్తంలో ఉన్నాయి ఆ చిత్తాన్ని విడిచిపెట్టవనుకో చిత్తాన్ని విడిచిపెట్టకుండా నువ్వు చిట్టెలా పొందుతావు అంటే జ్ఞానం ఎలా పొందుతావు పొందడం సాధ్యం కాదంటావు మనం ఎవరికైనా ఏం సహాయం చేస్తానుకోండి దానివల్ల వాడు ఏం బాగుపడిపోడు వాడు దానివల్ల కుదీరడు అయిపోడు వాడు ఆ ఎక్సెంట్ వరకు మనం క్యూరిఫై అవుతాం దానివల్ల ఏమవుతాం మనం ఆ క్యూరిఫై అవుతాం అంటే మన ఉన్నదాంట్లో ఇతరులకు మనం సహాయ సహకారాలు చేయగలిగితే దానివల్ల మనం పవిత్రం అవుతాం పవిత్రుడు కాని వారు మోక్షాన్ని సిద్ధం కాలేదు ఒక పరమ పవిత్రుడు మాత్రమే మోక్షాన్ని పొందడానికి తయారు కాలేదు ఈశ్వరుడు అంటాడు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోండి ఆ గ్రౌండ్ ఎలా ప్రిపేర్ చేసుకోండి రోజుకో గంట ఏకాంతంగా ఉండండి మీ మనసును సక్రమం చేసుకోకండి సత్వంలో వెళ్ళి జన్మ వచ్చి జన్మ అలా మనసుని మనసును సత్వకం తయారు చేయకండి, గంట ఏకాంతంగా ఉండండి. ఏకాంతంగా ఉంటే మీ మనసులో ఏముందో మీకు తెలుస్తుంది. ఓహో ఈ ఫార్మ్ మ్యాటర్ ఉంది కదా, ఈ బ్యాగ్ మ్యాటర్ ఉంది కదా అని తీసేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఒక గంట సేపు ఏకాంతంగా ఉండండి. లఘు భోజనం, భోజనం కానీ తగు మాత్రంగా తీసుకోండి. అతిగా ఉంది మరీ తక్కువగా ఉంది, అతిగా తింటే అడ్జస్ట్ చేస్తుంది, తక్కువగా తింటే నీరసం చేస్తుంది. మరీ అతిగా ఉంది మరీ తక్కువగా ఉంది యుక్తంగా తీసుకోండి. అంటే భోజనం కానీ జాగ్రత్తగా ఉండండి. రోజుకు ఒక గంట ఏకాంత వాసం చెయ్యండి. ఏకాంతంగా ఉంటే మీరే ఏముందో మీకు తెలుస్తూ ఉంటుంది. అది ఎక్స్రే లాంటిది, ఏకాంత వాసం ఎక్స్రే లాంటిది. మాట్లాడటానికి కూడా జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు అనే మాటలు కూడా ఆలోచించి మాట్లాడండి. 4 సార్లు ఆలోచించి ఒక మాట మాట్లాడండి. ముందు మాట్లాడటం తర్వాత ఆలోచించడం కాదు, ముందు ఆలోచించి తర్వాత మాట్లాడండి. 4 సార్లు ఆలోచించి ఒక మాట మాట్లాడండి. పరమాత్మ శాస్త్రం ఏం చెప్పాడు, ఆ శాస్త్రం మీకు అర్థం అవ్వాలంటే మీకు ఆ నిదానమైన బుద్ధి, నిర్మలమైన బుద్ధి, నిశ్చలమైన బుద్ధి, తేట బుద్ధి ఉంటుంది కానీ మీకు అర్థం కాదు. ఆ తేట బుద్ధిని కల్టివేట్ చేసుకోండి, రాగద్వేషాలు తగ్గించుకోండి, దూరంగా విసిరేయండి. మీకు రాగద్వేషాలు తగ్గించుకోకపోతే రాగం ఉన్న వాళ్ళ మీద మీ మనస్సు బాహ్యానికి కడుతుంది, ద్వేషం ఉన్న వాళ్ళ మీద మీ మనస్సు బాహ్యానికి కడుతుంది. అంటే రాగద్వేషాలు తగ్గించుకోండి, ద్వేషం అంటే గుర్తొస్తాను. పురాణంలో ఒక మాట ఉంది, ఇది మహమ్మద్ ప్రవక్త చెప్పాడు. ఈ మాట ద్వేషం అనే మాటకి పురాణంలో ఒక మాట ఉంది, ఈ మహమ్మద్ ప్రవక్త చెప్పాడు, కృష్ణుడు చెప్పిన మాట కాదు. మీలో చాలా మంచి గుణాలు ఉన్నాయనుకోండి, ఒక ద్వేషం అనే చెడ్డ గుణం ఉంటుంది అనుకోండి, మిగతా అన్ని మంచి గుణాలు అనుకోండి. కొంతమంది ద్వేషించే అలవాటు ఉంటుంది, ఎవరికి వాళ్ళు పచ్చగా ఉంటే ద్వేషించే అలవాటు ఉంటుంది. ఆ ద్వేషంలో ఏం కలిసి రాదు. ద్వేషం కంటే రోజెత్తం మంచిది. కొన్ని రోజెత్తం వాళ్ళకి పైసమే కలిసి వస్తుంది. ద్వేషంలో ఉన్నవాడికి ఏం కలిసి వస్తుంది, ఎవరినో చూసి ద్వేషిస్తే మనకి ఏం కలిసి వస్తుంది. కానీ మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పాడంటే, మీరు చాలా మంచి గుణాలు ఉన్నాయనుకోండి, కానీ మీ ఒక్క చెడ్డ గుణం ఉందనుకోండి, ఏ చెడ్డ గుణం, ద్వేషం అనేది చెడ్డ గుణం ఉందనుకోండి, ఈ ద్వేషం ఒక 2-3 జన్మల్లో మీటర్ మీరు మీరు మంచి గుణాలు అన్నిటిని చనిపేస్తూ చెప్పాడు. అందుకని మీకు 100కి 99 మంచి గుణాలు ఉన్నాయనుకోండి అనుకోండి, మాట వచ్చు. ఒక ద్వేషం ఉంటే చెడ్డ గుణం ఉందనుకోండి, నాకు 99 మంచి గుణాలు ఉన్నాయి, ద్వేషం ఉంటే చెడ్డ గుణం ఉందనుకోకండి. ఈ జన్మలో కాకుండా రాబోయే జన్మ మిగతా 99 మంచి గుణాలని చనిపేసే శక్తి ఒక ద్వేషాన్ని పొందచ్చు. మనం గడ్డి మీదకి దిష్టి పెడితే అగ్గిపుడు వేస్తే గడ్డి మీద అంటే ఎలా అనిపోతుందో, మిగతా అన్ని మంచి గుణాన్ని ఒక ద్వేషం అని అగ్గిపుడు అంటించి వదిలేస్తున్నారు. అంటే మీ సంసారాన్ని తగినట్టుగా మీరు ప్రవర్తించాలి, కానీ యోగిత్వం కూడా చెడ్డదే. ఇంకొక చెడ్డది, యోగిత్వంలో కూడా మనిషి నరకానికి వెళతాడు, కోరిక వల్ల వెళతాడు, కోపంలో వెళతాడు. ఆ మూడు అక్కడిని విడిచిపెట్టండి. మీరు బాగుపడటానికి జీవన తపస్సులు ఆచరించండి. మీరు మీరు పవిత్రులు అవుతారు, పరిశుద్ధులు అవుతారు, మోక్షానికి ప్రిపేర్ అవుతారు అని స్వామి గారు చెబుతున్నారు. భగవాన్ అంటున్నారు, దేహం చనిపోయిన తర్వాత, దేహం చనిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళతారు, ఏ లోకానికి వెళతారు, స్వర్గానికి వెళతారా, నరకానికి వెళతారా, ఏ లోకానికి వెళతారా, అందరికీ అనుమానాలు వచ్చాను. ఆ శరీరం, ఆ జీవుడు, మనకి ఆ జీవుడు ఎలా ప్రయాణం చేస్తాడో మనకి తెలియదు. ఆ జీవుడు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, ఆ శవాన్ని తీసుకుని మనం శ్మశానంలో ఖాళీ చేస్తాం. ఆ జీవుడు ఎక్కడికి వెళ్ళాడు, అది ఒక భగవంతుడు కనిపిస్తున్న జీవుడు యొక్క ప్రయాణం, జ్ఞానికి కనిపిస్తుంది. ఆ జీవుడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటో దీని మీద చాలా సిద్ధాంతాలు వస్తున్నాయి. అన్ని మతాలు దీని గురించి చర్చిస్తున్నాయి. మన హిందూ మతమే కాదు, ఇతర మతాలు కూడా ఈ జీవుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏ లోకానికి వెళ్ళాడు అని చర్చిస్తున్నాయి. ఈ స్వర్గానికి వెళ్ళిందా, నరకానికి వెళ్ళిందా, మరి ఈ ఎవరికి ఇంకో పునర్జన్మకి వెళ్ళిపోయాడా, పునర్జన్మకి వెళ్తే ఏ ప్రాంతంలో వాడు జన్మించాడు, ఇటువంటివి అన్నీ ఆలోచిస్తున్నారు. భగవాన్ అంటారు, ఇవన్నీ టైం వేస్ట్ అంటారు. తలచంద్రుడే చెబుతున్నాడు, ఇంతవరకు వచ్చింది ఒక చేపడు, ఇప్పుడు ఇంకొక చేపడు, ఎంత టైం వేస్ట్ కదా, ఆలోచించలేదు నువ్వు టైం వేస్ట్, అది నిజం కాదు. ఏది ఆ జీవుడు ఒక స్వర్గలోకానికి వెళ్ళొచ్చు, ఆ స్వర్గలోకం కూడా స్వప్నమే. నిజంగా నరకలోకానికి వెళ్ళొచ్చు, నరకలోకం కూడా స్వప్నమే. లేకపోతే పునర్జన్మ ధరించింది ఇంకో దేహంలోకి వెళ్ళొచ్చు, అది కూడా ఈ స్వప్నమే. ఈ యదార్థాన్ని వదిలేసి, వాస్తవాన్ని వదిలేసి, నీ హృదయంలో సద్వస్తుని పట్టుకోవడం మానేసి ఇలా నీడలు కూడా ఎన్ని జన్మలో తిరుగుతారు అయ్యా, ఇది తలకిందు దారి. ఎన్ని జన్మలు తిరుగుతారు, మీరు అవస్థాన్ని పట్టుకుని, అయ్యదార్థాన్ని పట్టుకుని, నిజం కానిదాన్ని పట్టుకుని ఎన్ని జన్మలు తిరుగుతారు, మీరే ఇద్దరు స్వర్గలోకాన్ని తిరిగారు. అయితే అది అది స్వప్నం లాంటిది. మీరు స్వప్నంలో ఉన్నారనుకోండి, అది మంచి స్వప్నం అనుకోండి, నేను మంచి స్వప్నంలో ఉన్నాను, ఇంకా జాగ్రత్త అవస్థలోకి రాకూడదంటే ఆగుతుంది, ఎప్పటికప్పుడు జాగ్రత్త అవస్థ వచ్చేస్తుంది. ఆ స్వర్గలోకం అంటే ఆ స్వర్గలోకంలో మంచి కళ్ళ లాంటిది, నరకేమో చెడ్డ కళ్ళ లాంటిది, అన్ని స్వప్నమే, ఇన్ని స్వప్నమే, దేహమే స్వప్నమే, ఆ జీవుడు ఇది దేహం చనిపోయిన తర్వాత ప్రయాణం చేసే జీవుడు స్వప్నమే, నీ కళ్ళ కనిపించేది లోకము స్వప్నమే, నీ భేదమే స్వప్నమే. అయ్యవార్థం గురించి, అవాస్తవం వాస్తవం కాని విషయాల గురించి, యదార్థం కాని విషయాల గురించి ఎన్నిసార్లు ఆలోచించి నీ తలకాయని పాడు చేసుకుంటా. దీని గురించి అది మాట్లాడడానికి విషయాలుగా మాట్లాడితే జిల్లాలు మీరు టైం వేస్ట్. అదేమో వ్యవహారిక సత్యాలే కానీ పారమార్థిక సత్యం కాదు. ఈ శాస్త్రంలో చెప్తాడు, ఓ గొల్లవాడు ఏం చేశాడు, గొల్లవాడు గురిని సంతలో వేసుకున్నాడు, గురిని సంతలో వేసుకున్నాడు, గురిని సంతలో వేసుకున్నట్టు మర్చిపోయి గురు అందరికీ నా గురి పోయింది, ఎక్కడ ఉంది నా గురి పోయిందని తిరుగుతున్నాడు. అటు గొల్లవాడు గురిని సంతలో వేసుకున్నాడు, ఆ సంతలో ఉంది గురి, కానీ గురు అందరికీ నా గురి పోయింది, నా గురి పోయింది, నా ఎక్కడ ఉంది నా గురి ఎక్కడ ఉందని తిరుగుతున్నాడు. ఆ గొల్లవాడు ఉంది, ఆ గొల్లవాడు కొరకునే ఉంటుంది అంత మన అందరం గొల్లవాళ్ళం. హృదయంలో సత్యాన్ని పెట్టుకుని సత్యం ఎక్కడంలో ఎక్కడంలోని దేశాలు తిరిగి, స్వర్గాలను తిరిగి, నరకలోకానికి, ఆ లోకాలను తిరిగి, ఈ లోకాన్ని తిరిగి, ఆయు జీవుడి ఈ జీవుడి టైం అంతా తగలేసుకుంటున్నాం. ఆ గొల్లవాళ్ళు గొల్లవాళ్ళ పంచుకుంటుంది మన తను చెప్తారు. అది సంతలో ఉంది గురికల్లా, ఎక్కడండి వారి సంతలో ఉంది, కానీ అక్కడ దేశం అంతా తిరుగుతున్నారు, నా గురుతులు ఎక్కడున్నాయి, నా గురుతులు ఎక్కడుందని నా సంతలో ఉంది స్థితి వాళ్ళకి రాలేదు. ఆ స్మృతి లేదు వాడికి, మనం కూడా ఇంత హృదయంలో నా బంగారాన్ని పెట్టుకుని బాహ్య విషయాల్లో భాషలో తిరుగుతున్నాడు. ఎక్కడుంది వస్తు ఆత్మ, ఎక్కడుంది చైతన్యం, ఎక్కడుంది దేవుడు, ఎక్కడ ఉన్నాడు అని తిరుగుతున్నాం. ఆ దేవుడు మీ హృదయంలో ఉన్నాడు సంగతి కంప్లీట్గా మర్చిపోయాడు. ఒకవేళ పెద్దలు చెప్పినా శాస్త్రం చెప్పినా దాన్ని గ్రహించే బుద్ధి మీకు లేదు, మనిషి ముందు కలుషితం అయిపోయింది, మీకు నిర్మలమైన బుద్ధి లేదు కదా. నిర్మలమైన బుద్ధి లేనప్పుడు ఋషి చెప్పినా శాస్త్రం చెప్పినా భగవంతుడు చెప్పినా నువ్వు ఎక్కడ నమ్ముతావు, నమ్మని నమ్మా, ఇది నువ్వు ఫిట్ కాలేదు, నువ్వు బుద్ధే ఫిట్ కాదు. అంటే నేను వ్యక్తిగతమైన నేను అది లేదు, జగత్తు లేదు, జీవి లేదు, ఉందని నీకు అనిపిస్తుంది. అంటే నువ్వు మరణానంతర జీవితం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, అవన్నీ వ్యవహారిక సత్యాలు, కానీ పారమార్థిక సత్యం మటుకి నాకు కానే కాదు. అంటే ఇండివిజువల్ ఐ మానవుడు దుఃఖానికి రావడానికి కారణం ఏంటి, ఈ ఫాల్స్ ఐ ఇండివిజువల్ ఐ ఆర్టిఫిషియల్ ఐ బాడీ బాండ్ ఐ అదే వ్యక్తి భావన. దాన్ని ఏమంటారు, వ్యక్తి భావన. ఈ దుఃఖానికి కారణం బయట లేదు, ఈ లోపల ఉంది. ఏ ఎలా ఉంది కర్తృత్వ బుద్ధి, నేనని రూపంలో ఉంది. ఆ కర్తృత్వ బుద్ధి జీవుడు లక్ష్యం. ఆ కర్తృత్వ బుద్ధిని పెంచేవాడు జీవుడు. ఆ కర్తృత్వ బుద్ధిని పెంచేవాడు ఎవడు, మీరు ఎవరో మీరు పరాయి వాళ్ళు ఎవరు పెంచారు, ఆ కర్తృత్వ బుద్ధి లోపల జీవుడు ఉంటాడు, జీవుడే పెంచేస్తా ఉంటాడు. దాన్ని ఏంటి కర్తృత్వ బుద్ధి, దాన్ని వాడు పెంచేసి దాన్ని వాళ్ళలో పడతా ఉంటాడు. అంటే వాడి సంఖ్యలు వాడే వేసుకుంటున్నాడు, సంఖ్యలు వేసుకోవడం తీరిక, అందులో బయటికి రావడం కష్టం. ఏదైనా మన వాసన పెంచుకోవడం తీరిక, అందులో జీవితాలు పొందడం కష్టం. అది భాగవతంలో చెప్తాడు, మీరు పెద్ద తెలివైన వాళ్ళు అనుకోకుండా తెలుగు చెప్పడం మంచివే, అతి తెలుగు వల్ల మోక్షం రాదన్నాడు. చాలామంది ఏమనుకుంటారంటే పైకి చెప్పకపోయినా నేను చాలా తెలివైన వాళ్ళంలో చేయలే చేయలేదు, పైకి చెప్పడం లోపల అనుకుంటూ ఉంటారు. మీ తెలివి చేయటంట మీరంట, మీ తెలివి చేయటం మోక్షం వస్తుందో రాదు, మీ తెలివి చేయటం వల్ల కనుక మీకు మోక్షం వస్తుంది అంటే మీకు యూనిక్ పట్టిన గతే పడుతుంది. గజేంద్ర మోక్షంలో యూనిక్ చేయగలి పట్టిందో ఆ గతే పడుతుంది. ఆ గజేంద్ర ఏం చేశాడు, ఏమిడు నా శక్తి వల్ల నేను బయటకు వచ్చేయడం అన్నాడు. అక్కడ రాలేదు అది ఏమో చెప్పుడు అర్థమైంది, నా తెలివితేటలు కానీ నా సాధన కానీ సరిపోదు, నేను రక్షించబడాలంటే లేకపోతే ఈ మొసల్లో చేసిన నేను చావలసింది. అప్పుడు నారాయణ స్మరణ చేశాడు. మనం కూడా అంతే, కేవలం మన తెలివి మంచిదే, తెలివి చెడ్డదనంటే తెలివి కూడా మంచిదే, తెలుగు మంచిది, సాధన మంచిది, అన్నీ మంచివే, కానీ ఇంట్లో వల్ల మనం తరించలేము. గజేంద్రుడు ప్రయత్నం చేశాడు, ప్రయత్నం చేసిన అంత మాత్రం చేత వాడు తరించలేదు. చివరికి నారాయణుడు ఎంటర్లో అయితేనే కానీ అతని మసుడు యొక్క ఆ కత్తులు బయటికి రాలేకపోయాడు. అంటే మన తెలియజేతల వల్ల మనం తరించవచ్చు. దేవుడు దేవుడితో సంబంధం ఏంటి, ఈశ్వరుడితో సంబంధం ఏంటి, జగన్ నియామకుడితో సంబంధం ఏంటి, జీవకుడు నియమించేవాడితో సంబంధం ఏంటి, మన తెలియజేతలనే మనం పొందొచ్చు అనుకుంటే చివరికి ఆ ఏనుక పట్టిన బతు మనకు పడుతుంది. ఈశ్వరుడు ఎప్పుడు ప్రారంభించాడు, గజేంద్రుడు పరమాత్మ సహాయం లేకపోతే ఈ పని కూడా స్ఫురించేటప్పుడు పరమాత్మ స్మరించాడు, కానీ అప్పుడు వరకు పరమాత్మ స్మరించలేదు. కొంతమంది పూర్తిగా మాట్లాడి, స్వతంత్రంగా మాట్లాడి, లౌక్యంగా మాట్లాడి, మీ బాగా తెలియని వాళ్ళే వాళ్ళు అనుకుంటారు, ఎవరు అనుకోరు, వాళ్ళు తెలియని వాళ్ళు వాళ్ళు అనుకుంటారు. పూర్తిగా మాట్లాడుతున్నా నేను తెలియని వాళ్ళు అనుకుంటాను. అలా మోక్షం రాదు, ఆ ప్రక్రియలో మీకు మోక్షం రాదు. నిదానంగా బుద్ధి నిదానంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. ఇవేక మంచిదే, తెలివి మంచిదే, కానీ అతి తెలివి పనికిరాదు. మీరే మీరు మీ అస్తమాలు మీ తెలియని వాళ్ళు, మీ తెలియని వాళ్ళని మీ స్వరూపానికి దూరం అవుతారు, మోక్షానికి దూరం అవుతారు, నారాయణుడికి దూరం అవుతారు. దేహం పడుతుంది, దేహం తిరుగుతుంది, దేహం పడుతుంది. అసలు సత్యానికి ఈ పుట్టికి, ఈ సాగుకి, ఈ కష్ట సుఖాలకి, ఈ రాగద్వేషాలకి ఏం సంబంధం లేదు. ఇది ఎవరు 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 వాళ్ళు స్థిన్స్ వాళ్ళు స్టాండర్స్. అసలు సత్యానికి, నగర సత్యానికి, ఈ చావు పుట్టుకులకి, దేహం యొక్క చావు పుట్టుకులకి, కష్ట సుఖాలకి, జీవ లక్షణాలకి సంబంధం లేదు, అసలు నీకు పుట్టుదలేదు సాగులేదు. కానీ అప్పుడప్పుడు నువ్వు సాటిస్ఫై చేయడం కోసం, సాటిస్ఫై చేయడం కోసం, అదే నువ్వు ఏదో చనిపోయిన తర్వాత జన్మలో పెడుతున్నావు కదా నువ్వు అనుకుంటున్నావు కదా, అనుకోవడం కోసం, నేను ఏదో సాటిస్ఫై చేయడం కోసం, నేను ఏదో బుద్ధగించడం కోసం ఏదో చెప్తున్నాను కానీ నిజం కాదన్నాడు బాబా. నేను చనిపోయిన తర్వాత ఎక్కడ పడతాను ఎవడైనా అడుగుతాడనుకోండి, నేను చెప్తానంటే నీకు గురించి ఎప్పుడు నువ్వు సమాధానం చెప్పినాయని నిజాలు కాదు. అది నిజం అడిగితే రెండుగా ఉండదు, మూడుగా ఉండదు నిజం. గురితో నీ సాటిస్ఫాక్షన్ కోసం గురితో పునర్జన్మ గురించి చెప్పాను చెబుతాను కానీ పునర్జన్మ ఆత్మకి పునర్జన్మ ఎక్కడ ఉంది, చైతన్యానికి పునర్జన్మ ఎక్కడ ఉంది, ఈశ్వరుడికి పునర్జన్మ ఎక్కడ ఉంది? నువ్వెవరు ఆత్మ ఈ మనసును ఆరోపించుకుంటున్నాను, విషయాలు ఆరోపించుకుంటున్నాను, అహంకారాన్ని ఆరోపించుకుంటున్నాను, ఇవన్నీ ఆరోపించుకోవడం వల్ల నేను ఆత్మ అయినప్పటికీ దాని మీద ఆరోపించడం విషయాలు నేను అనుకోకుండా నాకు గొప్ప వస్తాను అంతే. ఇప్పుడు మీకు బాగా అర్థం అవ్వాలి. నేను చైతన్యాన్ని, మరి నేను చైతన్యం లేనప్పుడు చైతన్యానికి జ్ఞానం లేదు, మరి నేను మరణిస్తున్నాను ఎందుకు అనుకుంటున్నాను? ఏది మరణిస్తుంది? దేహం మరణిస్తుంది. ఆ దేహంతో తాయార్థం పొంది ఆ నేను చైతన్యం ఆరోపించుకుంటున్నాను. ఆరోపణ బుద్ధి వల్ల గొప్ప వస్తుంది, కానీ ఆరోపణ బుద్ధి తీసుకు పక్కన పెడితే వాడు గొప్ప దేహం మరణించిన తర్వాత కూడా వాడు ఉంటాడు, కానీ ఉండమని అనుకుంటున్నాడు. ఆ కళంతో వాడు గొప్ప వస్తుంది, ఆ కళంతో మనం శక్తి ఇది నేను గ్రహించవలసింది. దేహం మరణించిన తర్వాత నేను ఉండమని కూడా ఒక కళంకు, ఆ కళంతో మనకు శక్తులు అందులోంచి విడిగా పడుతుంది, దీనికి దొక్కలేదు. అంచేత ఈ పుణ్యాలు ఈ పాపాలు ఇతర లోకాలకు రావటం, ఆ లోకాల నుంచి మళ్ళీ భూమి మీదకి రావటం, ఈ జన్మలు ఈ మరణాలు ఈ సుఖ దుఃఖాలు ఈ రాగద్వేషాలు ఇవన్నీ ఈ ప్రక్రియ అంతా కూడా, ఈ ప్రక్రియ అంతా కూడా దేహంతో ఏది ఏది సాధాక్ష్యం పొందుతుందో ఆ నేను కల్పించిన గొడవలయ్యా పొడవయ్యా. మనసు కల్పించేదంతా భ్రమే. మనసు ఏ విషయాలైతే కల్పిస్తుందో అందులోంచి నీ బయట పెరగపోతే నీ తలకాయని తీసుకొని గోడను పెట్టి కొట్టుకున్నాను నీకు నిజం తెలియదు. మనసు ఏ విషయాలైతే కల్పిస్తాందో, నీ అహంభావం ఏ విషయాలైతే కల్పిస్తాందో, నీ అజ్ఞానం నీ అవిద్య ఏ విషయాలైతే కల్పిస్తాందో, అందులోంచి నీ ఏదో పొందలేదనుకో, అందులోంచి నువ్వు సెపరేట్ అవ్వలేదనుకో, నీ మనసు కల్పించే విషయాలలోంచి నువ్వు ఏడు పడలేదనుకో, అప్పుడు నీ తలకాయ తీసుకొని గోడ పెట్టుకుని కొట్టిన నీకు మోక్షం రాదు. నీ విషయం అర్థం కాదు. నువ్వు కాని కల్పించి నువ్వు సెపరేట్ అయితే కానీ, నువ్వు కాని కల్పించి నువ్వు ఏడు పడితే కానీ, నువ్వు ఏదైనా దాన్ని నీకు అంతవరకు తెలియదు. వ్యక్తి భావం విడిచిపెట్టిన జ్ఞానం అలా కలుగుతున్నాయా? స్వామి వారి గీతలో చెప్తాడు, ఎట్టి ఇప్పుడు క్లియర్ అండర్స్టాండ్. ఓ యుద్ధానికి వెళ్తున్నాం అంటే మనం ఎట్టి కూడా అయ్యాం కదా, ఎలా వెళ్తాడు సైనికుడు తుపాకు తీసుకుని వెళ్తాడు. అలాగే నీ జ్ఞానం కావాలంటే అది క్లియర్ అండర్స్టాండ్, అంటే ఈ అవగాహన చేసుకునే శక్తి ఉండాలి, విషయాన్ని అవగాహన చేసుకుని శక్తి ఉండాలి. ఎప్పుడు అవగాహన చేసుకునే శక్తి వస్తుంది మీకు? నీ మనసు పవిత్రంగా ఉన్నప్పుడు, ఈ బుద్ధి శుద్ధంగా ఉన్నప్పుడు మీకు అర్థం చేసుకునే శక్తి వస్తుంది. ఆ సైనికుడు ఏదైతే ఇబ్బంది తుపాకులు పట్టుకుని ఎలా వెళ్తాడో అదే నీ పవిత్రత, అసలు నీ బుద్ధిలో పవిత్రత సంపాదించుకుని నువ్వు ఎలా చేస్తే కనుక నీకు బ్రహ్మానుభవం కలుగుతుంది, బ్రహ్మస్థితి కలుగుతుంది, నీకు జీవన ముక్తి కలుగుతుంది. క్షీప్రి తృప్తి ఊర్ అండర్స్టాండింగ్ అంటే సైనికుడు యుద్ధానికి వెళ్ళే తుపాకులు ఎలా పట్టుకుంటాడో నీ అండర్స్టాండింగ్ నువ్వు అంత పవిత్రంగా ఉండాలి, అంటే నీ బుద్ధి అంత సూక్ష్మత ఉండాలి. ఆ బుద్ధి సూక్ష్మత నీకు దొరికినప్పుడు కదా నీకు వస్తువు దొరికింది, ఆ బుద్ధి సూక్ష్మత నీకు లేనప్పుడు వస్తువు దొరకదు. అంటే బుద్ధి సూక్ష్మతనే తుపాకులు పట్టుకోవచ్చు. నీ క్షీప్రి తృప్తి ఊర్ అండర్స్టాండింగ్ భగవంతుడు చెప్తాడు గీతలో, ఏం ఎన్ని అందాలు చూపించాడు, కళ్ళు ఉండాలి కానీ మనం ఎన్ని సౌందర్యాలు చూపించాడు స్వామి వారు. మనకు కళ్ళు ఏంటో చూస్తాం, కేవలం చనిపోయిన తర్వాత పునర్జన్మ ఉందా లేదా అని కృష్ణ ఈ భగవంతుడు సమాధానం చెప్తున్నారు. అజ్ఞానానికి పునర్జన్మ ఉంటుంది కానీ జ్ఞానానికి పునర్జన్మ ఉండలే అన్నారు. నువ్వు అజ్ఞానంలో ఉంటే నువ్వు ఎవరో నీకు తెలియనప్పుడు పునర్జన్మ ఉంటుంది, నువ్వు ఎవరో నీకు తెలిసిందనుకో, ఎవరో నీకు అర్థమైనప్పుడు నీకు పునర్జన్మ లేదు. ఇతర లోకాలకు నువ్వు ప్రయాణం చేయక్కర్లేదు. పుణ్యాత్ముడితో పుణ్యాత్ముడు తన స్వర్గలోకానికి వెళ్ళాడు అనుకున్నాం, పాపాత్ముడు నరకలోకానికి వెళ్ళాడు అనుకున్నాం. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు ఎక్కడి, ఎవరు బుద్ధిమంతుడు వివేకవంతుడు తిరుగుగలవాడు ఆ సూక్ష్మ బుద్ధి గలవాడు ఏం చేస్తాడు ఇక్కడ ఉండగానే ఈ భూమి మీద ఉండగానే శరీరం చావు రాకముందే పుణ్యాన్ని పాపాన్ని బాగా వెళ్ళిపోతాడని వాడికి చెప్పినారు కదా ఏంటన్నాడు కృష్ణుడు. కాబట్టి యాత్ర ఉండదు, వాడికి ప్రయాణమే ఉండదు. ప్రయాణం అనేది వాడికి ఇంకా స్వర్గలోకం ఇంటి నరకలోకం ఇంటి వాడికి వాడు అంతటా ఉంటాడు అని చెప్పంటాడు. యోగం యోగం అంటే చీరు ముట్టేసి కూర్చోవడం యోగం కాదు, ఆ తిరిగి పాపాలను దాటం యోగం అంటారు. ఇప్పుడు యోగం అంటే ఎవరు చూసినారంటే శుద్ధిలో మైలు అని వాకింగ్, శుద్ధిలో మైలు వాకింగ్, ఆసనాలు మంచిది, ఆసనాలు అంటే దేహాలు అది వాకింగ్ దేనికి సంబంధించిన వరకు దేహాలు ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు మీ వాళ్ళ ముందు కూతురు వచ్చి వాకింగ్ వల్ల యోగాసనాలు ఏంటి, యోగాసనాలు కూడా మంచిదే. అది దేవుడికి ఆరోగ్యం, అది యోగం అవుతుంది. అది కాదు యోగం అంటే దేహానికి ఆరోగ్యం చేసేది. రోజు పొద్దున మైండ్ నడిస్తే షుగర్ కంప్లైంట్ తగ్గొచ్చు, లేదా బ్లడ్ ప్రెషర్ తగ్గొచ్చు, దేహానికి ఆరోగ్యం చేసుకుంటుంది. అది కాదు యోగం అంటే, అది కాదు బస్కి గూడిని తీపి యోగం కాదు, ఒక మైండ్ నడవటం యోగం కాదు. ఈ యోగం ఉండగా ప్రచారానికి వెళ్ళకముందు పుణ్యపాపాలను ఈ లోకంలో విడిచిపెట్టగలిగితే అది యోగం. ఆ చైతన్యం గురించి ఎంత అందంగా చెప్పారంటే, ఆ చైతన్యం బాడీలెస్, మైండ్లెస్, వరల్డ్లెస్, గాడ్లెస్ ఆల్సో. ఏంటి ఆ చైతన్యం? ఈ జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, పునర్జన్మ, రాబోయే జన్మ, పూర్వజన్మ, ఈ లైఫ్స్, ఈ బిజ్ లైఫ్స్, ఇవన్నీ కూడా అజ్ఞానం ఉన్నప్పుడు, జీవలక్షణాలు ఉన్నప్పుడు ఇవన్నీ నిజమే. ఇవన్నీ వ్యవహారిక సత్యాలే, ఇవన్నీ పారమాణిక సత్యం మటు కాదు. చైతన్యానికి, చైతన్యానికి పుట్టుకు లేదు, చైతన్యానికి చావు లేదు, చైతన్యానికి పూర్వజన్మ లేదు, చైతన్యానికి రాబోయే జన్మ లేదు. ఆ చైతన్యం దాని తాలూకు అనుభవం ఇది లేదు కాబట్టి ఈ జన్మని నేను ఆరోపించుకుంటున్నాను. ఏది అవునుందో అది నీకు తెలుసుకునే వరకు, నువ్వు ఏది అవునోది నీకు అర్థమయ్యే వరకు, ఏదో అవునోది నీ అండర్స్టాండింగ్ అది అందే వరకు నువ్వు కాని దాన్ని నువ్వు అనుకుంటూనే ఉంటావు. ఇలా సరిపోతున్నాను, నువ్వు పుడుతున్నాను అని అనుకుంటూనే ఉంటావు. ఈ జన్మలో నువ్వు ఎవరో నీకు తెలియదు, ఇప్పుడు నువ్వు ఎవరో నీకు తెలియదు, రాబోయే జన్మ గురించి ఆలోచించలేదు. ఎందుకు నువ్వు ఈ జన్మలో ఏం బాగున్నాయి కదా, నీకు ఈ జన్మ ఉండే దుఃఖాలు నీకు ఉన్నాయి, ఈ జన్మలో అసలు ఎందుకంటే బయటకు రావడం మానేసి రాబోయే జన్మ ఏంటిగా నీకు పొల్లగా ఎందుకు అలా బొర్రను పాడు చేసుకుంటాను అవసరం కానీ. ఈ జన్మలో ఇప్పుడు నీకు ఏదైనా దుఃఖం ఉందనుకో, ఆ దుఃఖానికి విడుదల పొందడానికి ప్రయత్నించి, ఏ ఏదైనా తలంపులు ఉన్నాయనుకో, ఏ తలంపులో నీకు దుఃఖం కలుగుతుందో, ఏ తలంపు వల్ల నీకు పేడ కలుగుతుందో, ఏ తలంపు నీకు పీడిస్తుందో, అన్ని నుంచి నువ్వు బయటకు రావడానికి ప్రయత్నం చేయాలి. కానీ రాబోయే జన్మలు కూడా నీకు ఉంటుంది, ఏదో జన్మ వస్తుంది నీ కర్మానుసారం, ఏదో జన్మ వస్తుంది. ఆ జన్మలు కూడా ఇప్పుడు నుంచి మోస్తానంటే ఎందుకు ఈ బరువు సరిపోవట్లేదు నీకు, ఎందుకు లేని పేరు ఉన్నారో ఊహించుకుంటావు. భగవంతుడి మీద భారం ఇస్తే అది ఎలా ముయ్యారో తెలుసు. భగవంతుడి మీద భారం లేటి నేర్చుకోండి, భగవంతుడి మీద భారం లేటి నేర్చుకుంటే నీకు ఎంత దుఃఖం ఉన్నా కాలు గురుదవుతుంది. నీ భగవంతుడి మీద భారం లేటి మానేసి నా తెలివి చేతిలో నేను తరిస్తామనే గొడవలోకి వెళ్ళకండి, మీరు అవిద్యలు కూరుకుపోతారు. చైతన్యం యొక్క స్వరూపమే ఆనందం, చైతన్యం యొక్క స్వరూపమే సుఖం. అది బాకీ విషయాల మీద, బాకీ వ్యవహారాల మీద దాని సుఖం ఆధారపడి ఉండదు. అది ఉండటం లేదు మీకు తెలియబడుతూ ఉంటుంది. అంటే అది ఉత్కృష్టమైన స్థితి, ఉదాత్తమైన స్థితి. నువ్వు పొందడం దాన్ని నువ్వు పొందవలసింది. అంటే ఈ జన్మ, ఈ చావులు, పుట్టుకులు కేవలం భ్రాంతి మాత్రమే, భ్రమ మాత్రమే, అది అజ్ఞానం మాత్రమే. దేహంతో ఏ బుద్ధి అయితే తారాక్ష్యం పొందుతుందో ఆ బుద్ధికి మాత్రం కదా నీ చావులు పుట్టుకులని ఎంత క్లీన్గా చెప్తున్నాడు చూడండి సబ్జెక్టు. నీ చావులు, నీ పుట్టుకులు, నీ కష్టాలు, నీ సంసారంలోనే నీ బాధలు, నీ ఇష్టాలు, నీ అయిష్టాలు, ఇవన్నీ కూడా దేహంతో, దేహంతో ఏ బుద్ధి అయితే తాలక్ష్యం పొందుతుందో ఆ బుద్ధి ఎంత నిజమా. ఈ పుణ్యజన్మలో, పూర్వజన్మలో నీ కష్టాలు, సుఖాలు, ఈ రాగాలు, ద్వేషాలు, ఇవన్నీ కూడా అంతే నిజం. దేహంతో తాలక్ష్యం పొందే బుద్ధి ఎంత నిజమా, ఇది కూడా అంతే నిజం. ఆ దేహాత్మ బుద్ధి నశిస్తేనే కదా నీకు ఆత్మబుద్ధి కలగదు, నీ చైతన్య బుద్ధి కలగదు, నీ శివబుద్ధి కలగదు. శవబుద్ధి నశించకుండా శివబుద్ధి కలగదు, దేహబుద్ధి నశించకుండా ఆత్మబుద్ధి కలగదు. నీకు దేహబుద్ధిని విడిచిపెట్టగలిగాము, ఈ క్షణంలో నువ్వు దేహబుద్ధిని విడిచిపెట్టగలిగా మనకు వెంటనే నీకు ఆత్మబుద్ధి కలుగుతుంది. ఈ శివబుద్ధిని విడిచిపెడితే నీకు శివబుద్ధి కలుగుతుంది. ఆత్మ ఎవరైతే మరిచిపోయాడో తను ఎవరో తనకి ఎంతకాలం అయితే వాడికి తిరుగుతుండేది, తాను ఎవరో తన శరీరం ఏమిటో దానికి వాడికి ఎంతకాలం అయితే తిరుగుతుండేది, ఆత్మకు సంబంధించినటువంటి మరుపు ఎంతకాలం అయితే ఉందో వాడు 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 నేను పడుతున్నానని, చనిపోతున్నానని, కర్మ అనుభవిస్తున్నానని ఇలా అనుకుంటూనే ఉంటాడు. వాడు యాత్ర అలా సాగిపోతూనే ఉంటుంది. వాడు ఎవరో వాడికి తెలుసుకునే వరకు నేను చేసి చెవి చేతలా ఉంటుంది, చెవికి ఇంకో పని లేదు, ఆ సుమానం ఆడిస్తూ ఉంటుంది. మన చెవుల్లో ఉండే ఏం చేసే చెవులు పెద్దగా ఉంటాయి, ఆడతా ఉంటాయి. ఇప్పుడు ఎవరు ఏం చేత చెవుడు, మీ మనసు కూడా ఏం చేత చెవులాగా ఆడతా ఉంటుంది. అది అభ్యాసం లేకుండా, వైరాగ్యం లేకుండా ఆత్మ అరికట్టలే ఉన్నాడు భగవంతుడు. అభ్యాసం లేదనుకో, వైరాగ్యం లేదనుకో, నువ్వు ఆటని అరికట్టలేవు. అది ఏమి చెవి ఏదో లేదు ఆడుతూ ఉంటుంది, మీ మనసు కూడా అలా ఆడుతూ ఉంటుంది. అభ్యాసం లేకుండా, వైరాగ్యం లేకుండా అది దాన్ని నువ్వు అరికట్టలేవు. వైరాగ్యాన్ని ఆశ్రయించు, జ్ఞానాన్ని ఆశ్రయించు. కృష్ణుడు గీతలో చెప్తాడు, 18వ అధ్యాయంలో చెప్తాడు, నువ్వు ధ్యానాన్ని ఆశ్రయించు, సత్పురుషుల్ని ఆశ్రయించు, వైరాగ్యాన్ని నిరంతరం ఆశ్రయించు. దేని ఎవరైతే నీకు ఆత్మానుభవం కలుగుతుందో ఆ విషయాన్ని ఆశ్రయించి దాన్ని పొందవయ్యా అర్జున అంటాడు 18వ అధ్యాయంలో. ఆశ్రయించమంటాడు, ఆశ్రయించమని మాట్లాడాడు భగవంతుడు. నువ్వు ధ్యానాన్ని ఆశ్రయించు, వివేకాన్ని ఆశ్రయించు, సత్పురుషుల్ని ఆశ్రయించు, జ్ఞానాన్ని ఆశ్రయించు, తర్వాత వైరాగ్యాన్ని ఆశ్రయించు. ఆశ్రయిస్తే తద్వారా నువ్వు వస్తువులు పొందుతావు, అప్పుడు నువ్వు ఫిట్ అవుతావు. దేనికి ఫిట్ అవుతావు? నువ్వు మోక్షాన్ని పొందడానికి ఫిట్ అవుతావు. ఆ ధ్యానాన్ని ఆశ్రయించు. అసలు చాలామంది భక్తులు మోక్షాన్ని కోరుకోరు. ఇంకా మోక్షం యొక్క ఇరుగు భక్తులకు తెలియదు. మంచి జన్మలు కోరుకుంటారు. మళ్ళీ వచ్చే జన్మలో బంగారు పిచ్చుకులే ఉండాలి అని అలా కోరుకుంటారు. కానీ మోక్షాన్ని ఎవరు కోరుకోరు. ఇంకా మోక్షం యొక్క వైద్యు జీవుడికి తెలియదు. అందుకే శ్రవణం చేయాలి. శ్రవణం మన నిధ్యాస. అది మీకు శ్రవణం చేయగలిగే విశ్వక్షయాలు మీరు శ్రవణం చేయాలి. అప్పుడు కానీ మోక్ష యొక్క వైభవం మీకు తెలియదు. ధర్మాన్ని ఆచరించకుండా, ఆ రైట్ లివింగ్ లేకుండా, ఆ ఇంటలెక్చువల్ బిహేవియర్ లేకుండా, ఆ ప్రాపర్ లివింగ్ లేకుండా, సరళ చింతన లేకుండా మీకు మోక్షం ఎలా వస్తుంది? ఆ రైట్ లివింగ్ మీకు లేనిప్పుడు, ఆ రైట్ బిహేవియర్ మీకు లేనిప్పుడు, ఆ రైట్ థాట్, రైట్ స్పీచ్, రైట్ వర్డ్ అది మీకు లేనప్పుడు మీకు మోక్షం అనేది ఎలా కలుగుతుంది? ఆ సాగుదారి వస్తువులను గ్రహించి ఆ కర్మసత్యాన్ని, ఆ ఫైనల్ ట్రూత్ని, అల్టిమేట్ ట్రూత్ని, ఆ లేటెస్ట్ ట్రూత్ని గ్రహించి అది దాన్ని అది గ్రహించాలంటే మనసు ధ్వంసం అవ్వాలి. ఏదైతే నువ్వు నేను నేను అనుకుంటున్నావో ఆ నేను పొలమతలు మా పొలమతలకు దాన్ని ధ్వంసం చేయాలి. ధ్వంసం చేస్తేనే దాన్ని సాగు పుట్టుకునే స్థితికి ఎదిగి వెళ్ళలేదు. దాన్ని ధ్వంసం చేసి అమృత స్వరూపం అవుదాం, అమృత స్థితిని పొందుదాం, మోక్ష స్థితిని పొందుదాం అనే ఫలంతో మీకు రావటం లేదు. మళ్ళీ ఎక్కడ పడుకోవడం, ఎక్కడ వేసుకుంటాం, ఉద్యోగం అడగలేదు. ఇంకొక బుద్ధి నిర్మలం కాలేదు. అసలు మోక్షంలో నీ మొక్కలు తిరగలేదు. అహంకార బుద్ధిని ఎలా ధ్వంసం చేసుకుందామనే తలంపు నీకు రావడం లేదు. నీకు సత్య సాక్షాత్కారం ఎలా కలుగుతుంది? నీకు లోపల సర్వస్తువులు మర్చిపోయావు. ఉన్న వస్తువులు ఏదో నువ్వు మర్చిపోయావు. ఎప్పుడు ఉండే వస్తువులు మర్చిపోయావు. సత్య వస్తువులు మర్చిపోయావు. పరమాత్మని మర్చిపోయావు. ఈశ్వరుని మర్చిపోయావు. ఆత్మని మర్చిపోయావు. ఈ శవరేమి అనుకుంటున్నావు. ఇంకా నీకు రోజు పని తగ్గింది. పక్కడం సాగుతాం, సాగుతాం పక్కన ఏ పని అంటే ఈ చక్రం నుంచి నువ్వు బయటపడాలంటే, లేదు ఈ జన్మమైన చక్రం నుంచి నువ్వు బయటపడాలంటే నువ్వు నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేకపోయినట్టు ఆత్మని తెలుసుకోవలసిందే. అయితే నేను అండర్స్టాండింగ్ నువ్వు తెచ్చుకోవాలి. అందరూ నువ్వు స్థిరపడాలి. అందరూ ఎవరగా నీ విషయం నుండి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఆచరించాలి. ఆచరించి నువ్వు దాంట్లో స్థిరపడతావు. ఆ చైతన్యం గురించి, అమృతత్వం గురించి శ్రవణం చేయాలి. శ్రవణం చేసి మననం చేయాలి. మననం చేసి అందులో ధ్యానం చేయాలి. ధ్యానం చేసి ఆ వస్తువులు జీవించాలి. అలా నువ్వు జీవించడానికే రాత్రి సత్రాలు వచ్చిన తర్వాత నిలిపి వచ్చాక అయ్యో నువ్వు రాత్రి వచ్చిన కళ్ళని నిలవనుకున్నాను ఇవన్నీ అసత్యమైన నిలుపులోకి వచ్చిన వాడికి ఎలా అనుకుంటాడు? ఆత్మ జ్ఞానం పొందిన వాడికి జన్మల బహుజన్మని ఈ సాగుని పుట్టుకుని అంతే ఆనందం నాటికి అనుభవంలోకి వస్తున్నాయి. అప్పుడు కాదు వాడికి రాగానుభవం. నేను పుట్టక ముందు ఎక్కడున్నానో ప్రశ్న వాడు ఎప్పుడు ప్రశ్న వేసుకోడు. నేను చనిపోయిన తర్వాత ఎక్కడున్నానో ప్రశ్న వేసుకుంటా ఉంటాడు. దానికి కూడా దేహబుద్ధి కారణం. అది పుట్టక ముందు దేహం లేదు, పుట్టిన తర్వాత దేహం వచ్చింది. ఆ దేహబుద్ధి వాళ్ళు చనిపోయిన తర్వాత నేను ఎక్కడ ఉంటానో అడుగుతున్నాడు. మరి పుట్టక ముందు ఎక్కడున్నా ఎందుకు ప్రశ్న వేసుకోవు? నేను పుట్టిన తర్వాత దేహం వచ్చింది కానీ పుట్టక ముందు నీకు దేహం లేదు. అంటే నేను మీరు పుట్టిన తర్వాత ఎక్కడ ఉంటానని ప్రశ్న వేసుకోవడం కూడా నీకు దేహబుద్ధి కారణం, దేహాభిమానం కారణం. దేహం చనిపోయిన తర్వాత నేను ఏమవుతాను ప్రశ్న, అది ఏ కుండా చచ్చిన ప్రశ్న కాదు. నీ దేహాభిమానం నుంచి, దేహబుద్ధి నుంచి, అభివృద్ధి నుంచి, అజ్ఞానం నుంచి ఉడగించిన ప్రశ్న అది. నీ స్వరూపాన్ని తెలుసుకోవడం నువ్వు ప్రయత్నం చేసి మానేసి రాబోయే జన్మల గురించి తెలుసుకోవడం కానీ నీకు పై దృష్టి దానివల్ల నువ్వు కలిసి వచ్చేది లేదు. నువ్వేం చేస్తున్నావంటే విడదీసుకోలేకపోతున్నావు. నీ ఆత్మ, నీ దేహము అని విడదీసుకోలేకపోతున్నావు. ఇంకా విడదీసుకోవడం చేత కాదు, చేత కాదని అనుకుంటే మీరు తెలియని అనుకుంటే ఇక్కడ వస్తాను అంటారు. అది ఇది ఆత్మ, ఈ దేహము, ఇది జ్ఞానం, ఇది అజ్ఞానం, ఈ జ్ఞానం అజ్ఞానం. ఆ 13 అధ్యాయంలో కృష్ణుడు జ్ఞాన లక్షణాలు, సుతపంచి లక్షణాలు, జీవన్ముక్తి లక్షణాలు చెప్తారు. జ్ఞానం ఎవరు తను తాను పగిలిపోవడం. ఈ ఆత్మ ఈ చనిపోయే వస్తువు, ఈ చావులేని వస్తువు, ఈ చనిపోయే వస్తువు, ఇది చావులేని వస్తువు అని ఆ డిస్క్రిమినేషన్ నీకు కావాలి. ఆ ఏకు నీకు కావాలి. అది సెపరేట్ చేసుకునే బుద్ధి నీకు కలగాలి. ఈ ప్రతి మానవుడు కూడా వాడు అహంకారాన్ని సాటిస్ఫై చేసుకోవడం జీవిస్తున్నాడు. వాడు వాడికి జ్ఞానం ఎలా కలుగుతుంది? వాడు సూర్యోదయం లేదు వాడు జీవితానికి. ఇప్పుడు మీకు ఆత్మ తెలియదు. తెలియనప్పుడు తెలిసి తెలియనట్టు పడి ఉంటామంటే పడవులో నువ్వు శవరే ఆత్మ అనుకుంటున్నావు. నువ్వు తెలియని సరే తెలియకపోతే తెలియనట్టు ఉంటావు. లేదు దేహాన్ని ఆత్మ అనుకుంటున్నావు. నువ్వు నువ్వు ఆత్మవే, చైతన్యులే, నువ్వు సావులని వస్తువే. కానీ చనిపోయే దేహాన్ని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు చనిపోయే దేహాన్ని నువ్వు అనుకుంటున్నావు. నేను చనిపోతున్నాను నువ్వు అనుకుంటున్నావు. నువ్వు తెలియని వాడు తెలియనట్టు ఉంటున్నావు. తెలియవాడు తెలియనట్టు ఉంటున్నాడు. అంటే ఈ ఆత్మను తీసుకొచ్చి దేహంతో కలుగుతున్నాం, ఏకం చేసేస్తున్నావు. దేహంతో కలగమలం చేసేస్తున్నావు. దేహమే ఆత్మ అనుకుంటున్నావు. దేహమే నువ్వు అనుకుంటున్నావు. దేహమే సర్వస్వం అనుకుంటున్నావు. నిన్ను తీసుకొచ్చి దేహంతో కలుపుకుంటున్నాను, అంచేది నేను జన్మిస్తున్నానని మరణిస్తున్నానని ముసలితనం వచ్చిందని రోగం వచ్చిందని చనిపోతున్నానని నువ్వు ఆరోపించుకుంటున్నావు. అది చనిపోతున్నాను నీ నమ్మకం, ఏది దేహం చనిపోయినప్పుడు నువ్వు చనిపోవు కానీ చనిపోతున్నానని నమ్ముతున్నావు అంచేది నీకు దుఃఖం వస్తుంది మరణం అంటే ఆ లాజిక్ ఆ క్లారిటీ చూడండి. నిరంతరం దేహమేది అనుకుని దేహమే సర్వస్వం అనుకుని మీరు నమస్కారం పెడితేనే వాడు వాడు మంచివాడు మీకు నమస్కారం పడ్డ మొదలు అని చెడ్డవాడు అనుకుని నువ్వు కేవలం దేహమే సర్వస్వానికి నువ్వు జీవిస్తుంటే నసలు నమ్మకుని నరసాపం గోదావరి ఆ రేవుడు దాకా ఇటువంటి కాదు. దేహం సర్వస్వానికి నువ్వు మోక్షం పొందడం కూడా అటువంటిది, మసలు నమ్మకుని ఎవరు నేను దాటలేడు. అదే దేహమే సర్వస్వానికి నువ్వు జీవిస్తుంటే నువ్వు మోక్షం పొందలేదు. నీ స్థితిని నిందరూ సమానంగా తీసుకో, కృష్ణుడు చెప్పాడు నీ స్థితిని నిందరూ సమానంగా తీసుకో. రాముడు నిందించేవాడు అన్నారు కదా, శ్రీరాముడే నిందించుకున్న వాడు నిందంటున్నవాడు. జీవితంలో స్థితి ఏముంటుంది, నిందా ఉంటుంది. ఆ రెండింటినీ పుష్కరంగా రెండింటిని దండలు వేసుకో, అది దండే ఇది దండే, రెండింటినీ సమానంగా తీసుకో. ఈ రెండింటిని సమానంగా తీసుకుని బుద్ధి మీద వెళ్ళినప్పుడు నీకు అమృతాన్ని గురించి నీ దేవముక్తులు అవుతావు అని కృష్ణుడు అడుగుతున్నాడు గీతలో. నిందా స్థితి ఒకటి ఏంటి, నిందా రెండు ఈ స్థితి ఈ రెండు నీకు ఎన్ని స్థుతులు నీ చెవిలో పడతా ఉంటాయి, నిందలు పడతా ఉంటాయి. ఈ రెండింటిని పట్టుకుని నిప్పులు పడదు, నిర్ణయాన్ని పట్టుకుని నిప్పులు పడితే కాలిపోతాయి. అది కూడా విద్యం అర్జున అంటాడు. నేను వండర్ఫుల్ టీచింగ్ వచ్చుకోండి ఆ కృష్ణుడు భగవంతు టీచింగ్ చూడండి. నీ చెవిలో నిందా పడతా ఉంటుంది, ఆ స్థితి పడతా ఉంటుంది. ఆ రెండింటిని తీసుకుని నిప్పులు పడాయి, నిప్పులు పడేస్తే కాలిపోతాయి. నీకు పుణ్యం లేదు పాపం లేదు, అది కూడా విద్యం. అది ఏమన్నాడే అది కూడా విద్యం చూడు సమానం. దుర్వాహత్యం అది నీకు తెలియటం ఇబ్బంది లేదు, తెలియటం ఇబ్బంది లేదు. కానీ నీకు తెలిసిన దేహాన్ని అదే అనుకుంటున్నావు, నీకు తెలిసిన దేహాన్ని ఆత్మ అనుకుంటున్నావు. దేహం చనిపోయినప్పుడు నువ్వు చనిపోవు, కానీ దేహం చనిపోయినప్పుడు నువ్వు చనిపోతున్నావు అని పూర్తిగా నమ్ముతున్నావు. నీద ఫిక్షన్, ఏంటంటే ఫ్యాక్ట్, ఫిక్షన్ వేరు, ఫ్యాక్ట్ వేరు, ఫిక్షన్ వేరు, నువ్వు ఫ్యాక్ట్ వేరు. అది నువ్వు నమ్ముతున్నావు, నువ్వు నమ్మిదంటావు కనుక ఆత్మ నీకు తెలియదు. అది ఎదురు నీకు కనిపించే దేహాన్ని నువ్వు ఆత్మ అనుకుంటున్నావు, నీ చేత చూడబడే దేహాన్ని నువ్వు ఆత్మ అనుకుంటున్నావు. అది దేహం చనిపోయినప్పుడు ఏమనుకుంటున్నావు నువ్వు, నేను చనిపోతున్నాడు అనుకుంటున్నావు. ఇంతకంటే నువ్వు దేహమే నువ్వని నమ్ముతున్నావు. ఆ నమ్మకం మరి నీకు నమస్తే నేను చనిపోతున్నానని నువ్వు అనుకుంటున్నావు అనుకుంటున్నావు. కానీ నువ్వు అనుకునేది శిక్షణే కాదు, నువ్వు అనుకునేది శక్తి కాదు, నువ్వు అనుకునేది శిక్షణే. అది నీకు కనిపించేది అది మటుకు శాక్తి కాదు, అది నీ చేతికి శాక్తి అందనప్పుడు నేను దుఃఖం వెంటాడుతున్నా ఉంటుంది. ఏదో జరిగినా నీ చేతికి శాక్తి అందినప్పుడు నీకు దుఃఖం చల్లారుతుంది, కానీ లేకపోతే నీకు దుఃఖం వెంటాడుతూ ఉంటుంది, బాధ వెంటాడుతూ ఉంటుంది. ఆ శాక్తి నీ చేతికి అందాలి. నీ దేహాన్ని ఆత్మ అనుకుంటున్నావు నమ్ముతున్నావు, అంటే దేహం చనిపోయినప్పుడు నువ్వు కూడా చనిపోతున్నావు అనుకుంటున్నావు, అంటే దుఃఖం వస్తుంది. అంటే శాక్తి ఉంటుంది, నీ చేతిలో శిక్షణ ఉంది, కానీ నీ చేతిలో శాక్తి లేదు. ఆ శాక్తి తెలిసే వరకు శిక్షణ శాక్తి అనుకుంటావు, ఆ శాక్తి నీకు తెలిసే వరకు శిక్షణ శాక్తి అనుకుంటావు. నేను తెలియని విషయాలని దేవుడు అనుకుంటున్నావు, దేవుడు ఎవరో నీకు తెలియదు, దేవుడు ఎవడో నీకు తెలియదు, కానీ నీకు తెలియని విషయంలో దేవుడు దేవుడు అనుకుంటున్నావు. అది నువ్వు యాకం చేస్తున్నావు, దేహంతో యాకం చేస్తున్నావు. దేహం పుడుతుంది, దేహం చనిపోతుంది. అది దేహం పుట్టినప్పుడు నువ్వు పుట్టాను అనుకుంటున్నావు, దేహం చనిపోయినప్పుడు నువ్వు చనిపోయి నువ్వు నమ్ముతున్నావు. నువ్వు అది నమ్ము, నమ్మితే నమ్ము, కానీ అది మీకు శాక్త కాదు, అది శిక్షణే, అది శాక్త కాదు. అది ఆ నమ్మకం మీరు ఎలా ఉందంటే డీప్ రూటెడ్గా ఉంది. అది ఎలా ఉంది, డీప్ రూటెడ్గా ఉంది. అంటే నా నమ్మకంలోంచి నువ్వు బయటకు, నీ బిలీఫ్లోంచి నువ్వు బయటకు రాలేకపోతున్నావు. క్లారిటీ వస్తే నేను నా బిలీఫ్లోంచి నువ్వు బయటకు రాలే. అంటే దేహం యొక్క గుణాన్ని దేహం చనిపోతుంది, దేహం పుడుతుంది, దేహం నేను ఆత్మకు ఆరోపిస్తున్నావు. దేహం యొక్క గుణాలను ఆత్మకి ఆరోపిస్తున్నాం, దేహం పుడుతుంది, దేహం చనిపోతుంది. అంటే దేహాన్ని ఆత్మ అనుకుంటున్నావు కాబట్టి ఆత్మ కూడా చనిపోతుందని పుడుతుందని నీకు అనిపిస్తాను. అంటే నువ్వు ఇంకా సాధన చేసి, సాధన చేసి ప్రయత్నం చేసి విశ్రాంతం వల్ల ఆత్మ సాక్షాత్కారం మనం పొందాలి. కానీ చనిపోయి మన దేహం చనిపోయి కొత్త దేహంలోకి వెళ్ళినందుకు మాత్రం చేత మనకు ఆత్మ సాక్షాత్కారం రాదు. దీనికి రమణ మహర్షి గారు ఉదాహరణ చెప్పారు. ఇప్పుడు మనం పాలకొండేట్లో ఉన్నాం, ఈ పాలకొండేట్లో ఈ శవాన్ని తీసుకొని దేహాన్ని తీసుకొని బండిలో పెడతాం, భీమవరం నడతాం, భీమవరం రైల్లో కూర్చోబెడతాం, మద్రాసులో దిగుతాం, మద్రాసులో విమానంలో కూర్చోబెడతాం, ఈ దేహాన్ని లండన్ నడతాం. అంతే కదా, ఈ సుబ్బారాయుడు సుబ్బారాయుడు అంటాడు నన్న నిన్న, ఈ గుణాల్లో ఎవరైనా మార్పు వస్తుందో, గుణాల్లో ఏం మార్పు రాదు. బండి కదిలింది, రైలు కదిలింది, విమానం కదిలింది, దేహం దేహంలాగా ఉంది. ఆ యొక్క కథలకు నీ మీద ఆరోపించుకుని ఏమంటున్నావు అన్నం ఇచ్చానంటున్నావు. అలా ఈ పుట్టుకుని చావులో నీ మీద ఆరోపించుకుంటున్నావు, ఆరోపించుకుంటున్నావు పుట్టుకుని ఈ చావులు కూడా నీ మీద ఆరోపించుకుంటున్నావు. కానీ నువ్వేం చేయాలి, దేహం పుట్టినట్టు మాత్రం చేయి, దేహం చనిపోయిన తర్వాత కొత్త దేహం వచ్చినట్టు మాత్రం చేయి, నేను చైతన్య స్థాయి పెరగదు. చేతనిస్తాయని లేదా నువ్వు ఇక్కడి నుంచి ఎలాంటి ఎడిపోయినట్టు మాత్రం చూసి నీ స్వభావంలో మార్పు రాదు. నువ్వు సాధన చేసి ప్రయత్నం చేసి ఆ స్వభావంలో మార్పు తెచ్చుకోవాలి. ఎప్పుడు జీవించి ఉండగానే శరీరం ఉన్నప్పుడే. అందుకని ఇప్పుడు మనం తాళపడేట్లే ఉన్నాం. దేవాలయం అంటే మాత్రం చేత మన స్వభావంలో మార్పు వచ్చేస్తుందే, మార్పు రాదు. అలాగే శరీరం చనిపోయి కొత్త శరీరంలో వెళ్ళినట్టు మాత్రం చేత మన స్వభావంలో మార్పు రాదు. అది నువ్వు సాధన చేసి నువ్వు ప్రయత్నం చేసి కాలం కలిసి వస్తే ఈశ్వర అనుగ్రహం రావటం వల్ల నీకు ఆ స్వభావంలో మార్పు వస్తుంది. కానీ నీకు ప్రయాణం చేయటం వల్ల మార్పు రాదు. అదేవిధంగా పుట్టిన చనిపోయిన నీకు దేహంలో ప్రవేశించడం నీ స్వభావం మార్చుకోదు. మానవుడికి అన్నిటికంటే కష్టం తన స్వభావాన్ని మార్చుకోవటం. అంచేత నువ్వు ఏకాంతంగా కూర్చుని, కృష్ణుడు చెప్పాడు గీత, ఏకాంతంగా నువ్వు కూర్చుని ఏ సంస్కారం అయితే, ఏ వాసన అయితే, ఏ తలంపు అయితే నేను బాధిస్తాందో జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేయి. జాగ్రత్తగా జాగ్రత్తగా పరిశీలించు, ఇన్వెస్టిగేట్ చేయి. ఆ సంస్కారం నుండి బయటపడటానికి ప్రయత్నించండి. అర్జున అదే సాధన. కానీ ఈ కష్టాలు, ఈ సుఖాలు, ఈ నష్టాలు, లాభాలు, ఈ బాధలు, ఈ భారాలు, ఈ చావులు, ఈ పుట్టుకలు, ఇవన్నీ కూడా శవానికి సంబంధించిన విషయాలు. ఇవన్నీ దేహానికి సంబంధించిన విషయాలు. ఇవన్నీ కూడా ఇవన్నీ దేహాన్ని, చావు దేహానికి సంబంధించిందే, పుట్టుక దేహానికి సంబంధించిందే. ఈ తిరస్కారాలు, పురస్కారాలు, ఈ కష్టాలు, సుఖాలు, లాభాలు, నష్టాలు ఇవన్నీ కూడా దేహానికి సంబంధించిన విషయాలని, వీటికి ఆత్మకి ఏమీ సంబంధం లేదు. ఈ విషయం గ్రహించటానికి ఎన్ని జన్మల కాలం పడుతుంది అతను. అంటే ఈ చిన్న విషయం ఇది గ్రహించడానికి నీకు పుణ్యబలం ఉండాలి. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇరవై హృదయంలోనే ఉంది, కానీ చేతి అమ్మడానికి ఎన్ని జన్మలు పడుతుంది? ఉండటం నీ హృదయంలోనే ఉంది, కానీ నీకు అందటానికి ఎంత కాలం పడుతుందో, ఎంత పుణ్యకర్మ నువ్వు చేయాలి. భగవంతుడికి ఈ పని తక్కువైంది, ఈ పని తగ్గిందని భగవంతుడికి ఏముండదు. ప్రతి పని ఇష్టంగా చేస్తాడు, ప్రేమగా చేస్తాడు. ఒక పని తగ్గదని, ఒక పని చిన్నదని భగవంతుని దృష్టిలో ఏముండదు. మనకు నీళ్ళు వడ్డించడం మంచిది అనిపిస్తుంది, ఆకులు చేయటం అరిటది, ఈ ఆకులు చేయటం అదే చిన్న పని మనకు అనిపిస్తుంది. కృష్ణుడికి అదంతా ఇది అంటే ఇంతకు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారనే బుద్ధి మనకు ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారనే బుద్ధి కృష్ణుడికి ఉండదు. ఇంతకుముందు చెప్పిన వాడు చెప్పారు లేరు. జీవుడికి ఇతరులు ఉన్నారు, జీవుడికి ఇతరులు, పరమాత్మకి ఇతరులు లేరు, పరమాత్మకి ఇతరులు లేరు. జరాసంధుని పరుగు తెస్తే కృష్ణుడు అనేకసార్లు పారిపోయాడు. మనం ఏమనుకుంటామంటే భగవంతుడు పారిపోతున్నాడు ఏంటి అనుకుంటాం. అంటే జరాసంధుడు చనిపోయే టైం రాలేదు. కాలాన్ని గౌరవించాలి, చట్టాన్ని గౌరవించాలి, అంటే పారిపోయేవాడు. తర్వాత తను చంపకూడదు, భీముడి చేతిలో మీకు సాగుంది. భీముడి చేతిలో చనిపోయేవాడిని తను చనిపిస్తే దాన్ని లాని అడవడపరిచినట్టు. భగవంతుడు పారిపోయాడు మనం చెప్పుకుంటాం అనుకోండి, ఆయనకి ఏం అవమానం లేదు. ఎవరికి కృష్ణుడు ఏం చేసినట్టు వీడియో సెన్స్ లేదు, ఇంజనీర్ లాగి లేదు, బాడీ బాగుండ లేదు. మనకి ఇతరులు ఉన్నారు, ఇది బాగా అర్థం చేసుకోండి. మనకి ఇతరులు ఉన్నారు కానీ పరమాత్మకి ఇతరులు లేదు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, మనం పరమాత్మకు ఉండదు కానీ ఇతరులు లేదు. వాళ్ళకి జీవుడికి ఇతరులు ఉన్నారు, పరమాత్మకి ఇతరులు, అమృతానందం పొందిన వాడికి ఇతరులు ఎవరు లేరు. అమృతానందం పొందిన వాడికి దేవ బుద్ధి ఉండదు, దేవ బుద్ధి లేదు వాడికి దుఃఖం ఉండదు. అంటే ప్రస్తుత కాలాన్ని పట్టించుకోండి. మీ చేతిలో ఉన్న కాలాన్ని విడిచిపెట్టుకుంటుంది. ఆల్వేస్ ఇన్ ద ప్రెజెంట్. ఆ నేను తలంపు ఎక్కడి నుంచి వస్తుందో చూసుకోండి. వాడు జీవుడు, వాడు విచారణ చేస్తే వాడు లేదు. వాడు ఉన్నాడనుకుంటున్నా కాబట్టి లోకమని, దేవుడని, జన్మని, పునర్జన్మని, నిందని ఇస్తుంటాను. ఇది ఆలోచిస్తుంది. నేను వస్తే ముందు వచ్చాను, నువ్వు వస్తే వాడు వచ్చాను. గుర్తుపడు, నేనొస్తే నువ్వు చదువుస్తే వాడు ఏది మొత్తం నీకు మెద్దట్లో నీ గొడవలేదు, లోకం గొడవలేదు, దేవుడు గొడవలేదు. మెద్దట్లో నీ గొడవ ఉన్నాడు పోయి శుభం గొడవ, శుభమ్మకి శుభం గొడవ లేదు. మెద్దట్లో నీ గొడవ నీకు చేయనట్లు, ఇంకా లోకం గొడవ, దేవుడు గొడవ నీకే ఉంటుంది. ఉండదు, దారి మెద్దలో నీ గొడవ నీకు లేదు, లోకం గొడవ లేదు, దేవుడు గొడవ. అంటే నేను నీ తలంపు వచ్చినప్పుడు నీ తలంపు వచ్చింది, అంటే లోకం తలంపు వచ్చింది. లోకం తలంపు వచ్చినప్పుడు దేవుడు తలంపు వచ్చింది. అంటే నేను వచ్చాడు, నువ్వు వచ్చాడు, నువ్వు వచ్చాడు, వాడు వచ్చాడు. కానీ నేను ఏ తలంపు లేదు, నువ్వు లేదు, వాడు లేదు. అది ఆ నేనని ఈ జన్మలో పునర్జన్మలో ఆ నేనని మొదటి తలంపుకి మనం గాడి నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి వస్తున్నాం. గాడి నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి వస్తున్నాం. జాగ్రత్త అవస్థలోకి రాగానే నేననే తలంపు వస్తుంది. వాడే జీవుడు, వాడే జీవుడు. ఆ జీవుడు నిజమైతే గాడి నిద్రలో ఎందుకు లేదు? ఆ జీవుడు కనుక నిజమైతే గాడి నిద్రలో ఎందుకు లేడు? భగవాన్ ఒకటి చెప్తారు, నీ కానీ దాని గురించి ఆలోచించడం కంటే ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించి దాన్ని ఎందుకు పొందకూడదని. బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. నువ్వు కానీ దాని గురించి నిరంతరం ఆలోచించి కాలం పాడు చేసుకునే పని ఏదైతే అయినా దాన్ని ఆలోచించి దాని గురించి ఆలోచించి దాని పనులపై ఎందుకు ప్రయత్నం చేయకూడదని 24 గంటలు జాగ్రత్త అవసరం అంటే కాదు నువ్వు కాని దాని గురించి ఆలోచించి పాడైపోవడం కంటే ఏదైతే దాని గురించి ఆలోచించి దాన్ని పొందటం ప్రయత్నం చేయరాదా నువ్వు ఎంత ఆలోచించి కానీ దాన్ని అమ్మలేదు నువ్వు వేసిన మిస్టేక్ ప్రచారం ఉన్నాడు నువ్వు గాలి నిద్రలో ఉంటున్నావు కదా గాలి నిద్రలో జీవుడు లేడు దేహం లేదు లోకం లేదు దేవుడు లేడు పుణ్యమైన పాపాలు జన్మలు మరణాలు లేవు ఎప్పుడు గాఢ నిద్రలు పూర్వజన్మలు కూడా లేదు రాబోయే జన్మలు కూడా లేదు ఎప్పుడు గాఢ నిద్రలు ఆ గాఢ నిద్ర ఆ గాఢ నిద్రలో ఏ స్థితిని ఉన్నావో ఆ స్థితి జాగ్రత్త అవస్థలో కూడా ఉంది లేదనుకో దాన్ని పట్టుకో చాలు పని పూర్తయిపోతుంది లీప్స్ ఇన్ స్టేట్ ఈజ్ నెగేటివ్ స్టేట్ లీప్స్ ఇన్ స్టేట్ ఈజ్ నెగేటివ్ స్టేట్ గాఢ నిద్రలో జీవుడు లేడు అని జీవుడు లేదు మన జీవుడు ఆలోచించి జన్మల గురించి కానీ పునర్జన్మల గురించి కానీ చావుల గురించి కానీ పుట్టుల గురించి కానీ సమీ పాపాల గురించి ఆలోచించి జీవుడు గాఢ నిద్ర లేదు లేదు కాబట్టి నాకు భవిష్యత్తులో ఏ జన్మ వస్తున్నాయి గాఢ నిద్రలో ఎవరికి తలంపు రాదు అని చెప్పి జీవుడు లేదు జీవుడు లేడు జీవుడు లేని స్థితి గాఢ నిద్ర ఆ గాఢ నిద్ర స్థితి లేదు జాగ్రత్త అవస్థలో కూడా ఉంది జాగ్రత్త అవస్థలో ఉంది దాని కొరకు బతుకు నీ పని పూర్తయిపోతుంది నువ్వు ఎందుకు వచ్చేస్తావు తరిస్తావు అదే తపస్సు ఒకవేళ భగవాన్ చెప్పిన లాజిక్ అంటే ఎవరికైనా అర్థం కాదనుకోండి ఏమంటే మాది తిరకాసు కూడా మాకు ఏం తెలియదు ఏదో నారాయణ స్మరణ శివస్మరణ చేసుకుంటా ఉంటే వెంటనే భగవాన్ కింద పడిపోయి వారి కోసం కింద పడిపోయి అంతేత అసలు ముందు ప్రారంభించు ఒక అడుగు ప్రారంభించు ఒక అడుగు అయిపోండి ముందు నామస్మరణ చెయ్యిపోండి అంతేత అసలు నడక ప్రారంభించు రోజు ఆలస్యంగా డెస్టినేషన్కి వెళ్తావు ఆ ఒకరికి కూడా ఎవరికి అయిపోయినా నువ్వు ఉంటే గమ్యానికి ఎలా చేరుకుంటావు ఇప్పుడు అంతే సారి ఇప్పుడు అడిగని ఎవరికి అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల ఏదో లోపలికి ప్రవేశించావు లోపలికి వచ్చావని ఎంత బాగా ఉంది అనుకున్నావు లోపలికి వచ్చావు లోపలికి వచ్చిన దేవలక్షణాలని పోగొట్టేసి నీ స్వరూపాన్ని నాకు ఇచ్చేవారు నాచు అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల ఓం శంభో శివశివం 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 నారాయణం నారాయణ నారాయణ అసలు వచ్చి చక్రం చేత ఎలా తీర్చాడో విషయాన్ని భోగించడానికి విషయాన్ని చదివించడానికి కూడా నారాయణుడు అనుగ్రహం ఉండాలి కేవలం ఈ తెలివి మంచిదే ఈ ప్రయత్నం మంచిదే అంత మొత్తం సరిపోదు నారాయణ 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 నేను సాధన చేస్తున్నాను, నేను పవిత్రం అవ్వలేకపోతున్నానని చెప్తాను. నాకు తెలుస్తుంది కదా, ఇతరులు కూడా నాటించి నేను సాధన చేస్తున్నాను, ఎంతో కొంత సాధన చేస్తున్నాను, కానీ పవిత్రం అవ్వలేకపోతున్నాను యోగానంద చెప్తాడు రామకృష్ణుడితో. అప్పుడు ఏమనుకున్నాడు, ఆహారం ఇవన్నీ చెప్తాడని, యోగాసనాలు వాకింగ్లు ఇవన్నీ చెప్తాడని అనుకుంటున్నాడు రామకృష్ణ మహర్షి, అన్నీ చెప్తాడని యోగానంద అనుకుంటున్నాడు. రాదు అంటే యోగానంద నీకు ఏం ఒక్కర్లేదు, పూర్తి నమ్మకంతో పూర్తి విశ్వాసంతో నారాయణ స్మరణ చెయ్యాలి అన్నాడు. నారాయణ 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 భగవాన్ చెప్పిన మాట మీరు ఇంటికి వెళ్ళాలని బాగా స్మరించుకోండి. జాగ్రత్త అవస్థలో కూడా డీప్ స్లీప్ ఉండదు, జాగ్రత్త అవస్థలో కూడా బాగా నిద్ర ఉండదు, దాన్ని పట్టుకోండి. శాంతి ఎలా ఉంటుంది? సుదృష్టియో సాత్వృష్టియో సాంక్షివాహం.